ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున రమణ జయంతి, శంకర జయంతి, రమణ జయంతి, బుద్ధ జయంతి అని పండుగలు. రమణ మహర్షి జ్ఞాన గురువు, ఆయన బోధించింది కూడా జ్ఞానాన్నే బోధించినప్పటికీ శరణాగతి మార్గం మీకు నచ్చితే, మీరు దాని గురించి ఇష్టపడితే ఆయన ముందు శరణాగతిని చెప్పి తర్వాత జ్ఞానాన్ని చెప్తారు. అంటే శరణాగతి మార్గం మన సంస్కరణకి తగినట్టుగా ఉంటే మనం భగవంతుడిలో ఐక్యం అవటం కోసం ఆ శరణాగతి మార్గం కనుక మనకు నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయమని చెప్పారు. భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తే కొంతమంది నమ్ముతారు, కొంతమంది విశ్వసిస్తారు గాఢంగా. కొంతమందికి విశ్వాసం ఉండదు, ఉన్నది బలంగా ఉండదు, ఆ విశ్వాసం వ్యావరంగా ఉంటుంది. వాళ్ళకి విచారణ మార్గం, జ్ఞాన మార్గం, నేనే ఉండనే మార్గం చెప్తారు. అంటే ఈ విచారణ మార్గం, ఈ జ్ఞాన మార్గం సైంటిఫిక్గా ఉంటుంది. రెండే మార్గాలు, మీకు నచ్చితే శరణాగతి మార్గంలో ప్రయాణం చేయండి, గమ్యం ఒకటే, గోల్ ఒకటే. ఆ మార్గానికి మీ మెంటల్ మేకప్, మీ యొక్క ప్రవృత్తి, మానసిక ప్రవృత్తి సరిగ్గా అనుగుణంగా లేకపోతే ఈ విచారణ మార్గం, జ్ఞాన మార్గం మీరు ప్రయాణం చేయొచ్చు. ఏ మార్గంలో అయినా మనం పొందవలసినటువంటి వస్తువు ఒకటే, గమ్యం ఒకటే. రమణ మహర్షి గారికి మనకి పెద్ద ఎక్కువ తేడా ఏమీ లేదు, తేడాలో చిన్న తేడా ఉంది. ఏంటంటే తేడా, ఆయనకేమో బంధం ఎలా ఉంటుందో తెలియదు, రమణ మహర్షి గారికి బంధం ఎలా ఉంటుందో తెలియదు, మనకేమో మోక్షం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంతే తేడా, కానీ పెద్ద ఎక్కువ తేడా లేదా కొంచెం తేడా. ఆయనకి బంధం ఎలా ఉంటుందో, అజ్ఞానం ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. మనకి జ్ఞానం ఎలా ఉంటుందో, మోక్షం ఎలా ఉంటుందో, శాంతి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంతకంటే తేడా ఏమి లేదు, అది ఒకటి తేడా. రమణ స్వామి యొక్క 118వ జయంతి జరుపుకుంటున్నాం. రమణ మహర్షి తక్కువ కేటగిరీకి సంబంధించినటువంటి గురువు కాదు. గురువుల్లో కూడా కేటగిరీల్లో తేడా ఉంటుంది. ఆయన సమీపంలోకి ధనవంతుడు వెళ్ళినా, పేదవాడు వెళ్ళినా, జ్ఞాని వెళ్ళినా, అజ్ఞాని వెళ్ళినా, తర్వాత మనుషులు వెళ్ళినా, పక్షులు వెళ్ళినా, జంతువులు వెళ్ళినా, ఎవరు ఏ రంగంలో పనిచేసే వారు ఎవరు వెళ్ళినప్పటికీ అందరినీ ఆయన ఆత్మగానే చూశారు, కానీ దేహంగా చూడలేదు. అంటే ఆయనకి కర్తృత్వ భారం లేదు, మనకి కర్తృత్వ భారం ఉంది. ఆయనకి కర్తృత్వ భారం లేదు కాబట్టి ఆయనకు దుఃఖం లేదు, మనకు కర్తృత్వ భారం ఉంది కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. ఆయన తక్కువ కేటగిరీకి చెందిన గురువు మటుకు కాదు. ఏం చెందంటే గురువుడికి శిష్యులని, భక్తులని ఇలా ఉంటూ ఉంటారు. రమణ మహర్షి గారు ప్రత్యేకంగా శిష్యులంటూ లేరు. ఈచిదల్లి ఆయన గీతర్లు లేరు, అన్నిరు లేరు, ఆయనకంటే వేరుగా ఎవరు లేరు కాబట్టి ఆయనకి శిష్యులంటూ ప్రత్యేకంగా లేరు. జ్ఞానికి ఇతరులు ఉండరు. జ్ఞానం అంటే ఏంటి? ధర్మము. మన అహంభావన వేరు చేస్తుంది, మనిషికి మనిషిని వేరు చేస్తుంది. వేరు చేసేది అహంభావన, ఐక్యం చేసేది ఆత్మభావన. ప్రత్యేకంగా ఈ వ్యక్తి నా శిష్యుడని ఎవరితోటి చెప్పలేదు ఆయన. నిరంతరము ఆత్మభావన అంటే దాని హయ్యెస్ట్ కేటగిరీ, సుప్రీం కేటగిరీకి చెందినటువంటి మామూలు గురువులతో ఆయన పోల్చడానికి వీలు లేదు. తమిళనాడులో తిరుచీలు అనే ఒక గ్రామం ఉంది, దాన్ని సాంస్క్రిట్లో త్రిశూలపురము అని అంటారు. ఆ తిరుచీలు గ్రామంలో పునర్వసు నక్షత్రం వారం సోమవారం అక్కడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అంటే 118 సంవత్సరాల పూర్వం. ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటి విషయం. మన అహంభావన దేహానికి పరిమితమై ఉంటుంది. ఆ దేహమే మనకి దానికి ప్రధానం. ఏ ఆలోచన వచ్చినా దేహమే కేంద్రం అవుతుంది. మనకు అనేక తలంపులు వస్తున్నాయి, నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఈ జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ఏ తలంపు వచ్చినా ఏ ఆలోచన వచ్చినప్పటికీ ఆ తలంపుకి కేంద్రం, ఆలోచన కేంద్రం వాడి దేహమే అవుతుంది. దేహం పుడుతుంది, దేహం భూమి మీద నడుస్తుంది, దేహం ముసలిదవుతుంది. ముసలిదయ్యి ఏదో రోజున చనిపోతుంది. పుట్టిది దేహం, నడిచేది దేహం, ముసలిదయ్యేది దేహం, చనిపోయేది దేహం. ఆత్మ పుట్టదు, పుట్టదు కాబట్టి తిరగదు, నడవదు. పుడితే మొసలు తగ్గుతుంది, కానీ పుట్టిన దానికి మొసలితనం రాదు. అది పుట్టదు కాబట్టి దానికి మొసలితనం రాదు, పుట్టిన దానికి మొసలితనం వస్తుంది. పుట్టింది చనిపోతుంది, కానీ పుట్టింది ఎక్కడో చనిపోదు. రమణ మహర్షి గారు ఏమైనా చెప్పారంటే, ఎవడైతే నేను పుట్టాను అనుకుంటున్నాడో వాడు ఎన్ని సాధన చేసినాడు మోక్షం రాదని చెప్పాడు. ఆత్మజ్ఞానం ఎవరికైతే కలిగిందో, తాను ఆత్మననే అనుభవం ఎవరికైతే కలిగిందో, ఆ బ్రహ్మానుభవం, ఆత్మానుభవం, ఆ శివానుభవం ఎవరికైతే కలిగిందో, ఎవరికైతే ఆ బ్రాహ్మీ స్థితిని పొందారో వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. నేను పుట్టాను అనుకున్న వాడికి ఎవడు పుట్టాడో దేహం పుట్టింది. నేను పుట్టాను అని అంటే దేహభావన ఉన్నవాడికి మోక్షం రాదు, ఆత్మభావన ఉన్నవాడికి మాత్రమే, ఆత్మజ్ఞాన సముపార్జన చేసిన వాడికి మోక్షం వస్తుందని రమణస్వామి అన్నారు. అంటే మన అహంభావం ఎంతసేపు దేహం చుట్టూరు తిరుగుతుంది, దాన్ని సాటిస్ఫై చేయడానికి మన జీవితం అంతా వెచ్చిస్తున్నాం. అహంభావం రెడ్యూస్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు, దాన్ని సంతృప్తిపరచడంతో మనకి జీవితం అంతా గడిచిపోతాం. ఆయన కేవలము ఆత్మే అయినప్పటికీ బ్రహ్మమైనప్పటికీ ఆ తిరుచీలి గ్రామంలో ఒక శరీరాన్ని ధరించారు. అంటే బ్రహ్మమే కాళ్ళు చేతులు తొడుక్కుంది, ఎందుకంటే బోధించటానికి. మన హృదయంలో పక్వత కనుక ఉంటే, మన హృదయంలో కనుక మెచ్యూరిటీ కనుక ఉంటే, ఈశ్వరుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, అంటే ఈశ్వరానుభవం పొందాలనేటువంటి శ్రద్ధ ఆసక్తి కనుక ఉంటే, లోపలున్న ఈశ్వరుడే బయటికి అభివ్యక్తం అవుతాడు. అంటే ఏదో ఒక రూపంలో మనకు అభివ్యక్తం అవుతాడు. లోపలున్న ఈశ్వరుడే ఒక దేహదారుడై వచ్చి మన అర్హతను బట్టి, మన యోగ్యతను బట్టి మనకు బోధిస్తాడు. అలా అవతరించినటువంటి మహాగురువుల్లో, మహాజ్ఞానుల్లో రమణస్వామి ఒకరు. ఆయన తిరుచీలి గ్రామంలో జన్మించారు. ఆయన జన్మించింది శివక్షేత్రం, ఆయన బోధించింది శివక్షేత్రం. శివక్షేత్రంలో జన్మించారు, ఆయన శరీరాన్ని ధరించారు, ఆయన బోధించింది అరుణాచలంలో శివక్షేత్రంలో. ఆయన బోధకు కేంద్రంగా పెట్టుకున్నారు. ఈ 13వ సంవత్సరం మొదలు 19వ సంవత్సరం వరకు దాని టీన్ ఏజ్ అంటారు. ఆ టీన్ ఏజ్ ని చాలా మంది వరస్ట్ ఏజ్ అని పిలుస్తారు. ఇంకేమప్పుడు సొంతంగా ఆలోచించుకోలేరట, ఇతరులు చెబితే వినరట. ఆ వయసు అటువంటి వాళ్ళకి తెలీదు, ఇతరులు చెబితే వాళ్ళు స్వీకరించరా మంచి మాటను. ఆ టీన్ ఏజ్ అని చేత వరస్ట్ ఏజ్ అని కొంతమంది పిలుస్తారు. అయితే ఆ టీనేజ్ లో ఎవరికైనా భక్తి కలిగితే, జ్ఞానం కలిగితే, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ కనుక కలిగితే అది జీవితం పొడుగునా ఉంటుంది. అది ఎంత వరస్ట్ ఏజో అంత ప్లస్ పాయింట్స్ కూడా నా ఏజ్ లో. అయితే మన శంకరాచార్య వారి జీవితం చూస్తే, జ్ఞానేశ్వరి జీవితం చూస్తే, రమణస్వామి జీవితం చూస్తే, వాళ్ళు టీనేజ్ లోనే వాళ్ళకి జ్ఞానం కలిగింది. మహర్షులు అయ్యారు, మహాత్ములు అయ్యారు. పంచభూతాలు ఉన్నప్పుడు, పంచభూతాలు లేనప్పుడు కూడా ఏదో ఒక ఎనర్జీ ఉంది. దేవుడన్నా, ఆత్మన్నా, ఆనందమన్నా, చైతన్యమన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. దేవుణ్ణే మన ఆత్మ అంటాం, చైతన్యం అంటాం. దేవుణ్ణి ధ్యానం చేసే వాళ్ళందరూ ఎక్కడికి వెళతారో, ఆత్మని ధ్యానం చేసినా, చైతన్యం ధ్యానం చేసినా అక్కడికి వెళతారు. అయితే రూపదృష్టి ఉన్న వాళ్ళు ఏదో ఒక అవతార పురుషుని ధ్యానం చేస్తారు, ఆ రూపదృష్టి లేని వాళ్ళు డైరెక్ట్ గా ఆత్మని ధ్యానం చేస్తారు. అంటే ధ్యానం చేయటం అంటే ఈ మనస్సుని ఏదో ఒక అవతార పురుషుడి మీద కానీ గురువు మీద కానీ నిలబెట్టి ఉంచడం కానీ డైరెక్ట్ గా తన హృదయంలో ఉంటుంది ఆ సత్య వస్తువు మీద సద్వస్తువు మీద చావులేని వస్తువు మీద కానీ నిలబెట్టి ఉంచడం అది కూడా ధ్యానమే. ఆత్మ వేరు దేహం వేరని మనకు భగవంతుడు చెప్పాడు, గీతలో రిపీటెడ్ గా చెప్పాడు. అయితే మనకి తెలియటం లేదు ఆ విషయం, ఎందుకు మనకు అర్థం అవటం లేదా? అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని జీవిస్తున్నాం మనం. ఆ దేహ బుద్ధి, ఆ దేహ జాస, ఆ దేహానికి పరిమితమైనటువంటి మనస్సు, మన లోపల ఉన్నటువంటి ప్రకృతి వాసనలు, ఈ ప్రకృతి గుణాలు ఎప్పుడైతే నశించినయో వాడికి స్పష్టంగా దేహం వేరు ఆత్మ వేరని స్పష్టంగా తెలుస్తుంది వాడికి. అంటే దేహానికి పరిమితమయ్యి జీవిస్తున్నాం మనం. అంటే సెల్ఫ్ యాక్షన్ చేస్తాంటే దేహ బుద్ధి పెరిగిపోతూ ఉంటుంది, సెల్ఫ్ లెస్ యాక్షన్ చేస్తాంటే మనకు దేహ బుద్ధి తగ్గుతుంది ఆత్మబుద్ధి కలుగుతుంది. ఈశ్వర అర్పితం నేచయ కృతం చిత్త శోధకం ముక్తి సాధకం. అంటే మనం కర్మ చేస్తాం, పని చేస్తాం, ఆ పని చేస్తే ఏదో ఫలితం వస్తుంది. ఆ ఫలితం కొంతమంది అనుభవించకుండా, ఉదాహరణకి మహాత్మా గాంధీ గారిని తీసుకున్నాం, భారతదేశానికి ఆయన కంట్రిబ్యూషన్ ఎందుకన్నా భారతదేశానికి ఆయన పొందింది ఏమి లేదు. ఎంతసేపు మనం దేశం మనకేమిచ్చింది, కుటుంబం ఏమిచ్చింది, గ్రామం ఏమిచ్చిందని మనం అడుగుతాం, కానీ ఇప్పుడు గ్రామానికి మనమేమిచ్చాం, దేశానికి మనమేమిచ్చామనే ప్రశ్న మనకేముండదు. మన అమ్మ మనకేమిచ్చిందని అడిగే వాళ్ళే, కానీ అమ్మకి మనమేమి ఇచ్చామనే వాళ్ళు ఎవడో లేరు. అంటే అసలు మన స్వభావం అలా ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే విషయం, ఎవడైతే స్వార్థం లేకుండా పనిచేస్తాడో వాడికి, అంటే మీరు పూజలు చేయక్కర్లేకుండా జపాలు చేయక్కర్లేకుండా పని ద్వారా కూడా దేవుణ్ణి పొందొచ్చు. అలాగని పూజలు వద్దు జపాలు వద్దని కాదు, జపంతో సంబంధం లేకుండా పూజతో సంబంధం లేకుండా కూడా పని ద్వారా, పనే దేవుడి కింద భావించి మీరు చేస్తున్న పనిని దాని ఫలం మీరు ఆశించకుండా వచ్చింది ఈశ్వరుడికో సమాజానికో సమర్పించి ఆ కర్మ చేసి కర్మయోగం చేసి ఆ కర్మయోగం ద్వారా వచ్చినటువంటి ఫలాన్ని మీరు సమాజానికి కానీ ఈశ్వరుడికి కానీ అర్పించి అర్పణ భావంతో ఆ ఫలత్యాగం కనుక మీరు చేస్తుంటే అప్పుడు మీకేం కలుగుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే మనకి దేహం ఉందని ఒకటి తెలుస్తుంది, కానీ అసలు మనస్సు ఉందని కూడా ఒకటి తెలియటం లేదు. మీరు ఏం లేదు, ఎవడ మనస్సు అయితే బంగారం అయిందో ఆడ హృదయంలో ఉన్న బంగారం వాడికి తెలుస్తుంది. ఇంటిలో బంగారం ఉన్నవాడికి భగవంతుడు తెలియబడ్డు. మనస్సు బంగారం అయితే హృదయంలో ఉన్న భగవంతుడు ఎరుకు పడతాడు. నువ్వు స్వార్థం లేకుండా నువ్వు పని చేయగా చేయగా ఆ వచ్చిన ఫలితాన్ని నువ్వు 10 మందికి ఇవ్వగలుగుతాంటే నీ మనస్సు నిర్మలం అవుతుంది. నీ మనస్సుకి ఏమవుతుందంటే శుద్ధి కలుగుతుంది, మనస్సు అణుగుతుంది. ఈ కీలకం ఏంటంటే, ఇటు దేహం వైపుకి ఎక్కువ జరుగుతాంటే మనస్సు బంధింపబడతాం, మనస్సు ఆత్మవైపుకి విచిద్రవుతాంటే ఉపసంహరిస్తాంటే మనకి జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మము తెలుస్తుంది. ప్రతి శరీరానికి ఏదో జన్మస్థలం ఉంటుంది, అలాగే మనస్సుకు కూడా ఒక జన్మస్థలం ఉంది. ఆ జన్మస్థలం ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. సూర్యుడు లేకుండా సూర్యుడు కిరణం రాదు, అదేవిధంగా నీ హృదయంలో చైతన్యం లేకపోతే, బ్రహ్మము లేకపోతే, ఈశ్వరుడు లేకపోతే, కంట్రోలర్ లేకపోతే, ఒక ఎనర్జీ కనుక లేకపోతే అసలు నీకు ఈ తలంపు, ఈ నేననే తలంపు, నేను ఉన్నాను అనే తలంపు కూడా నీకు రాదు. అంటే సూర్యుడు ఉన్నాడు కాబట్టి కిరణం వస్తుంది, సూర్యుడు లేకపోతే కిరణం ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే నీ హృదయంలో నీకు తెలియకపోయినా ఒక ఈశ్వరుడు ఉన్నాడు. భగవంతుడు లేడు లేడు అని చెప్పేవాళ్ళ హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడు. వాళ్ళలోనూ ఉన్నాడు, వీళ్ళలోనూ ఉన్నాడు, అయితే తేడా ఏమీ లేదు. ఆ భగవంతుడు హృదయంలో ఉన్నాడు అనుకున్నవాడు ఏదో ప్రయత్నం చేయాలని బుద్ధి కలుగుతుంది వాడికి, లేడు లేడు అనుకున్నవాడికి బుద్ధే కలగదు ఇంకా. అంచేత ఉన్నాడు 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 అనుకుంటే అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వాడిని తెలుసుకోవాలని బుద్ధి కలుగుతుంది. అరుణాచలంలో సెయింట్ ఉండేవాడు, రమణ మహర్షి గారి కంటే చాలా పూర్వం 200 సంవత్సరాల ఆయన దగ్గర మహిమలు ఉండి సిద్ధులు ఉండి ఆయన దగ్గర. ఎవడో గుర్రి చచ్చిపోతే ఏడుస్తున్నాడు, అంటే మా ఓనర్ ఏమైనా అంటాడేమండి, గురి చచ్చిపోయింది నేను చంపేశాను అంటాడేమో. ఆ సెయింట్ ఏం చేశాడంటే వాడి మీద దయ కలిగి ఆ గురులు కలిసి కుర్రడి మీద పోయిన ప్రాణాన్ని ప్రాణం పోశాడు. ప్రాణం పోయటం కంటే జ్ఞానం రావటం కష్టం, అది బాగా అర్థం చేసుకుంది. ఒక చనిపోయిన మనిషికి మనం ప్రాణం ఇవ్వటం కంటే ఆ హృదయంలో ఉన్నటువంటి వస్తువును వాడికి ఎరుకుపరచడం ఇంకా కష్టం. కానీ లోకానికి ఎలా అనిపిస్తుంది, చనిపోయిన మనిషిని బతికిస్తే చాలా గొప్పని అనిపిస్తుంది. ఒకవేళ బతికించిన శరీరం ఎంతకాలం ఉంటుంది, సరే గురిని బతికించాడు. వాడు వెళ్ళి వానరుతో చెప్పాడు, గొర్రె ఎలా చనిపోయిందని పరాణ స్వామి బతికించాడు, ఏడిచాను నేను, నేను ఏడిస్తాడు బతికించాడు. వాళ్ళందరికీ ఈ చెడ్డ బుద్ధి కలిగింది, ఇదంతా ఒత్తిడి, ఈ దోళ్ళకాడు కుర్రోడు, ఈ గొర్రెలు కాల్చేవాడు ఒత్తిడి, ఇదంతా అబద్ధం చెబుతున్నాడని ఏం చేశారు, ఒకరిని చచ్చిపోయినట్టు పడుకోమన్నారు ఆ పేకలో. నిజంగా అది బతుకున్నాడు, ఆయన చనిపోయినట్టు పడుకోమన్నారు ఒక గాలి, నువ్వు గాలి కొంచెం నెమ్మదిగా పీల్చుకో, మొత్తాన్ని గాడి చేసుకోకు, ఇక చనిపోయినట్టు పడుండు, పడి ఉంటే మీ కర్రల మీద నేను మోసిపోతా ఆయన దగ్గరికి, ఇటు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అని చెబితే అప్పుడు ఎంతవరకు నిజంగా బతికించగలడు, నిజంగా నువ్వు చచ్చిపోవద్దు, చచ్చిపోయినట్టు నటించు, నువ్వు అలా పడి ఉండు, మనం శవాన్ని మోసినట్టు మీ మోసిపోతాం, అప్పుడు ఊరికే మాట్లాడకుండా అలా పడి ఉండమన్నారండి. ఎవరైనా అమాయకులు అమాయకుని ఎవరైనా పడుకోబెట్టారు, మోసుకెళ్ళారు నడుగురు కలిసి, శవవాహకులు ఉంటారు కదా ఆ మోసుకెళ్ళారు, అంటే వాళ్ళని పరీక్ష చేయడానికి, వీడు చచ్చిపోయాడని చెబుదాం మనం ఎంతవరకు బతికించగలడు అని తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాడు జీవించే ఉన్నాడు వాడు. ఏమంటే స్వామి వీడు చనిపోయాడంటే వీడు ఇది ప్రాణం పోయాడు, వీడు చనిపోయాడు, పోయాడు పోయాడు అని ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు, పోయాడు పోయాడని మీరే చెబుతున్నారు కదా, అయితే పోయాడు కదా అన్నారు. నిజంగా చచ్చిపోయాడు, పోయాడు పోయాడని మీరే చెబుతున్నారు కదా, మరి పోయినోడు ఎలా వస్తాడు అంటే నిజంగా పోయాడు వాడు. అంటే స్వాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, స్వాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు మన వాళ్ళు. అంటే స్వాముని దగ్గర చాలా వినయంగా ఉండాలి, హేళన మాటలు మాట్లాడకూడదని చెప్పడం కోసం ఉదాహరణ. మీరు చేసిన సాధన, మీరు చేసిన మంచి నాకెంతకుపోయా మీకే తిరిగి ఇచ్చేస్తానన్నాడు కృష్ణుడు గీతలో. ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, నన్ను తెలుసుకోవడం కోసం ఏదైనా సాధన చేశారనుకోండి, మీ సాధన నాకు అక్కర్లేదు, మీరు చేసిన మంచి నాకు అక్కర్లేదు, రాబోయే జనములే మీకే తిరిగి రిటర్న్ చేసేస్తానని భగవంతుడు గీతలో చెప్పాడు. ఇక్కడ గ్రహించవలసింది ఏం లేదు, మీరు పెద్ద కష్టపడిపోవక్కర్లేదు, మనకి చేతులు ఉన్నాయి, మనకి చేతనం ఏం లేదో చేతులతో మంచి పనులు చేయటం, మీ సంసారాలు ఏం పాడు చేసుకోక్కర్లేదు, మీరందరూ సన్యాసులు అయిపోక్కర్లేదు, కాషాయ గుడ్లు కట్టుకోక్కర్లేదు. ఉడికే మనకు రెండు చేతులు ఇచ్చాడు పరమేశ్వరుడు, మనకి చేతనైనా మంచి చేయటం, టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ మనం ఎంతవరకు చేయగలము, చేతులు ఇచ్చాడు కాబట్టి ఆ చేతులతో ఎంతో కొంత మంచి చేయటం. మనసు ఒకటి ఇచ్చాడు, దేహం ఒకటి ఇవ్వలేదు కదా, మనసు కూడా ఇచ్చాడు, ఆ మనస్సుతో పరమేశ్వరుని ధ్యానం చేయటం అంటే ఈ రెండో పనులు. మనస్సు ఇచ్చాడు కాబట్టి పరమేశ్వరుని ధ్యానం చేయటం, చేతులు ఇచ్చాడు కాబట్టి ఆ చేతులతో మంచి చేస్తే ఈ మనస్సు అణిగిపోతుంది, ఎందుకంటే పెద్ద కష్టపడిపోక్కర్లేదు. అయితే మీరు కేవలం మీ భక్తంతో పూజకే పరిమితం చేసేయకూడదు, అంటే పూజ చేయొచ్చు. ఒక విషయం మీరు మర్చిపోవద్దు, పూజ జపము ధ్యానము ఇవన్నీ మన క్రమశిక్షణ కోసం, మన మనస్సు పరచబట్టడం కోసం, మన మనస్సు అణగటం కోసం, మనకు లోచూపు కలగటం కోసం, మనకి మన ఇంద్రియాలకి మన మనస్సుకి అంతర్దృష్టి కలగటం కోసం, అంతర్ముఖం కలగటం కోసం ఈ పూజ జపము ధ్యానము ఏర్పాటు చేశారు మన పెద్దలు అనే విషయం మనకు మరుపు రాకూడదు. లోపల దేవుడు ఇంకా తెలియకపోయినా మనస్సు తెలుస్తుంది మనకు, అంటే మన ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు వింటాను, అలా కాకుండా మన మనస్సు చెప్పినట్టు కనుక ఇంద్రియాలు కనుక ఇంటే ఈ మనస్సు అప్పుడు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న వస్తువును చూసి అక్కడ పడి ఉంటుందని చెప్పారు గాంధీ గారు. లేదా అక్కడ పడి ఉండదట, ఒకవేళ మనం బలవంతాన్ని గెంటికెళ్ళి తీసుకెళ్ళినా ఆ ఇంద్రియాలు ఏదో ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి, 2 నిమిషాలు పూజ చేసి, కంచీపు నరసాపురం వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి వచ్చి ఏదో చేసినా మనసు చెప్పినట్టు ఇంద్రియాలు కనుక వినకపోతే మనస్సు వెళ్ళి హృదయంలో ఉండలేదు, ఒకవేళ తాత్కాలికంగా ఉన్నా మళ్ళీ బాహ్యానికి వచ్చేస్తూ ఉంటుంది, అంటే ఏదో ఇంద్రియం మనస్సును బయటికి లాక్కొచ్చేస్తూ ఉంటుంది. అందుచేత ఇంద్రియాలు చెప్పినట్టు మనస్సు ఉంటే నీకు ఆధ్యాత్మిక పురోగతి కలగదు. నీ స్వాధీనంలో కనుక ఇంద్రియాలు కనుక ఉంటే నీ మనస్సు ఏమవుతుందంటే ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడికి వెళ్ళి చేరుకోవటమే కాదు ఉండటం కూడా నేర్చుకుంటుందని. కొంతమందికి మనస్సు ఎలా ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళి ఏం చేస్తుందో 1 నిమిషం 2 నిమిషాలు కొన్ని క్షణాలు ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే హృదయంలోకి చేరుకోవటం వేరు, ఆ హృదయంలో పెర్మనెంట్ గా ఉండటం వేరు. మన మనస్సు కూడా ఎప్పుడైనా హృదయంలోకి వెళతా ఉంటుంది, ఇది కొన్ని క్షణాలు ఉంటుంది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనస్సు హృదయంలోకి చేరుకోవటం వేరు, అక్కడ పెర్మనెంట్ గా ఉండగలగటం వేరు. అక్కడ పెర్మనెంట్ గా మనస్సు పెర్మనెంట్ గా కనుక ఉండగలిగితే ఇదేమవుతుందంటే నెమ్మదిగా కరిగిపోతుంది, మనస్సు కరిగిపోతుంది. గౌతమ బుద్ధుడు ఎక్కి ఏమని చెప్పాడు, కోరికలు తగ్గించుకోండి, కోరికలు తగ్గించుకోండి అని చెప్పాడు. తగ్గించుకోకపోతే నష్టమేంటి మనకి? అంటే మనుషులు కూడా నీడలు ఎలా వస్తాయో కోరికలు కూడా దుఃఖాలు అలా వస్తాయని. మనిషి కూడా నీడ వస్తుంది, రావద్దు రావద్దు అంటే దాగదు, కూడా నీడ వస్తుంది. నువ్వు రాకు రాకంటే నీడ రావటం మానదు. అలాగే ఏ కోరిక మనకు ఉదయించినా మొట్టమొదటి ఆ కోరిక మనకి తీపిగా ఉన్నా మైసూరు పాకం లేకున్నా అదే చివరికి ఆమదం అవుతుందని. అంటే కోరిక మొట్టమొదటి తీయగా ఉంటుంది, పరిణామంలో చేదు అవుతుంది. అంటే మనిషి కూడా తన నీడ ఎలాగొస్తుందో అదే విధంగా నీకు కోరిక ఉంటే ఆ కోరిక కూడా ఏ రకమైన కోరిక ఉన్నా ఆ కోరిక కూడా దుఃఖం కూడా వస్తుందని ఆచార్య స్వాములు అన్నారు. ఏమన్నారంటే ఒకటి సంపద, రెండు ఆపద అన్నారు. ఒకటి సంపద, రెండు ఆపద. అంటే నీ మనస్సుకి నిగ్రహం నేర్పేవాడు ఎవరి సమక్షంలో కూర్చుంటే నీకు శాంతి వర్షిస్తుందో కాంతి వర్షిస్తుందో జ్ఞానాన్ని సముపార్జించాలనే కాంక్ష కలుగుతుందో వారితో సహవాసం చేస్తే అది సంపద అన్నారు స్వాములు వారు. నీ ఇంట్లో ఉన్న కాగితం ముక్కల సంపద కాదు, ఎవరి సహాయం వల్ల నీకు మనస్సు అడుగుతుందో అటువంటి వారితో నీకు సహవాసం దొరికితే అది సంపద అన్నారు. అంటే సత్పురుషులు సహవాసం, మహాత్ముల యొక్క సహవాసం, మహర్షుల యొక్క సహవాసం, జ్ఞానుల యొక్క సహవాసం, గురువుల యొక్క సహవాసం, నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్న వాళ్ళతో సహవాసం నీకు దొరికితే అది సంపద అన్నారు స్వాముల వారు. మరి ఇంకా ఆపద అంటే ఏమిటి? అసలే నీకు చైతన్య స్థాయి తక్కువగా ఉంది, నీకంటే చైతన్య స్థాయి తక్కువగా ఉన్న వాళ్ళతో నీకు సహవాసం దొరికిందనుకో ఆపద అన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నీ మైండ్ కంట్రోల్ కు ఉపయోగపడే స్నేహాలకు దానికి దొరికితే అది సంపద, నీ మైండ్ కనుక కంట్రోల్ కి సహకరించని స్నేహాలు దొరికితే, ఎవరితోటి సహవాసం చేస్తే నీ మనస్సు నిరంతరం బాహ్యమాకానికి వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఆపద అన్నారు. ఇది సంపద, అది ఆపద. ఇది ఆచార్య స్వాముల వారు చెప్పారు. భగవంతుడు ఉన్నాడు అని ఒక నిర్ణయానికి వస్తే, ఒక నిశ్చయానికి వస్తే వాడు బాగుపడినట్టే లెక్క. ఎందుచేతంటే వాడు ఈ రోజున కాకపోయినా రేపైనా వాడు సాధన ప్రారంభిస్తాడు. ఇంకా లేడు లేడు అనుకునే వాడికి సాధన చేయాలనే సంకల్పం కలగదు, బుద్ధి కలగదు. బైబిల్లో దేవుడికి ఒక పేరు పెట్టారు, వాడు దేవుణ్ణి యెహోవా యెహోవా అంటారు. యెహోవా అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను అని. భగవాన్ ఏమన్నారంటే దానికి అర్థం ఎలా చెప్పారంటే, నువ్వు అలాగా ఉండకు, ఇలాగా ఉండకు, అదిగాను ఉండకు, ఇదిగాను ఉండకు, నువ్వు నీవుగా ఉండు, నువ్వు యెహోవా అయిపోతావు అని. మనం ఏం చేస్తామంటే దేనితో దానితో తాదాత్మ్యం పొందుతాం. మనం కాని దేహంతో, మనం కాని ప్రాణంతో, మనం కాని మనస్సుతో, కాని అంటే ఏదైతే అసత్యము, ఏదైతే జడము, ఏదైతే దృశ్యమో దానితో ఐడెంటిఫై అవుతాం, దానితో తాదాత్మ్యం పొందుతాం. ఎన్ని జన్మలు నువ్వు కానిదా నువ్వు అనుకున్నా నువ్వు అవ్వలేవు. దేహం నాది నాదని ఎన్నిసార్లు మనం అనుకున్నా దేహంతో సెపరేషన్ తప్పదు మనకు, అది మనం కాదు కాబట్టి. అంచేత కృష్ణుడు కూడా గీతలో ఏమని చెప్పాడంటే, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు. ఆ ఉన్నదేదో ఉంది దాన్నే ఈశ్వరుడు అంటున్నారు, కంట్రోలర్ అంటున్నారు, దేవుడు అంటున్నారు. అది బయట ఉంది, లోపల ఉంది, నీ హృదయంలో కూడా ఉంది. ఆ ఉన్నదేదో ఉంది, ఆ ఉన్నది నీ హృదయంలో ఉంది. దాన్ని భక్తులు భగవంతుడు అంటున్నారు, సైంటిస్టులు చైతన్యం అంటున్నారు, ఎనర్జీ అంటున్నారు, జ్ఞానులు ఆత్మ అంటున్నారు. అందరూ తలవ పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ వస్తువు ఒకటే. పానీ అన్నా, నీళ్ళన్నా, వాటర్ అన్నా, తన్ని అన్నా, వస్తువు ఒకటే. ఆ వస్తువుని రకరకాలుగా పిలుస్తున్నారు. అదేవిధంగా నువ్వు ఏదో ఆ ఎనర్జీనే మనం ఒక సైంటిస్టులు ఒక రకంగా పిలిస్తే, డివోటీస్ ఒక రకంగా పిలిస్తే, జ్ఞానులు ఒక రకంగా పిలిస్తే, రకరకాలుగా పిలుస్తున్నారు. కానీ ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటిగా ఉంది, కానీ రెండుగా లేదు, మూడుగా లేదు, నాలుగుగా లేదు. రమణ మహర్షి గారి ద్వైతం గురించి, అద్వైతం గురించి ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ చార్మింగ్ నిర్వచనం చెప్పాను. అది చాలా అద్భుతంగా ఉంది. బహుశా సుప్రీం వరల్డ్, అది ఫైనల్ వరల్డ్, అల్టిమేట్ వరల్డ్. ఈ ద్వైతం అద్వైతం గురించి చెప్పటంలో అంత బ్యూటిఫుల్ గా మీకు ఉపనిషత్తుల్లో కూడా లేదు. ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ ఇస్ ద్వైత, నాన్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ ఇస్ అద్వైత. నీకు దేహంతో తాదాత్మ్యం ఉన్నంత కాలం ద్వైతం తప్పదు. నేను వేరు, దేవుడు వేరు అనేటువంటి ఆ ద్వైతం తప్పదు. నోడితోడు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు దేహానికే పరిమితి అయినంత కాలం, నువ్వు దేహంతో తాదాత్మ్యం అయితున్నంత కాలం, నీ మనస్సుతోడు తాదాత్మ్యము అయితున్నంత కాలం, నువ్వు నోడితోడు అద్వైతం మాటలు చెప్పినా నీకు ద్వైతం తప్పదు. అంటే దేవుడు వేరు, నేను వేరు అనే బుద్ధి తప్పదు. అది దేహంతోడు తాదాత్మ్యం ఉన్నంతకాలం. నీకు దేహంతోడే తాదాత్మ్యం లేదనుకో, నీ మనస్సుతో నీకు తాదాత్మ్యం లేదనుకో, అప్పుడు ఉన్నది ఒకటి, ఆ చైతన్యమే నీకు నేనుగా వ్యక్తమవుతుంది, తానుగా వ్యక్తమవుతుంది. అంటే దేహంతోడు తాదాత్మ్యం ఉంటే ద్వైతం, దేహంతోడు తాదాత్మ్యం నీకేమీ లేదనుకో, కురిడి కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలాగే అయిపోయి అనుకో, అది అద్వైతం. దేహంతోడు తాదాత్మ్యం ఉంటే ద్వైతం, దేహంతోడు తాదాత్మ్యం లేకపోతే అద్వైతం. అంటే ద్వైతం అద్వైతానికి చాలా డ్యూటిఫుల్ గా, చాలా చార్మింగ్ గా ఆయన నిర్వచనం చెప్పారు. ఈ దేహం ఉన్నా ఊడిపోయినా మనం ఉంటాం, మనం ఉంటాం. దేహం ఉన్నా ఉంటాం, దేహం ఊడిపోయినా ఉంటాం. అయితే తనకు ఆత్మానుభవం ఉన్నవాడికి దేహం కనుక ఊడిపోయేటప్పుడు బరువు దొరుకుతుంది అనుకుంటాడు అట్లా. ఆత్మానుభవం లేనివాడు, దేహబుద్ధి ఉన్నవాడు దేహం ఊడిపోతుంటే ఏడుస్తాడు అట్లా. అంటే ఇక్కడ పచ్చి ఉంది, ఇంకా అక్కడ లోపల పచ్చి ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, పచ్చి లేనప్పుడు ఇంకా దుఃఖం రాదు. బ్రాహ్మణస్థితి మనకు కలిగే వరకు ఎంతో కొంత భయం లోపల ఉంటుంది. అది రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నాడు, ఎక్కడైతే భయం లేదో నన్ను అక్కడికి నేర్ కలిపితే అది కదా పరమస్థితి అన్నాడు. ఎక్కడైతే భయం లేదో అక్కడికి నన్ను తీసుకెళ్లి పరమేశ్వరుడని గీతాంజలిలో ప్రార్థించాడు. అంటే మానవుడికి బ్రాహ్మణస్థితి పొందే వరకు, అంతా తానే అనుభవం తన హృదయంలో కలిగే వరకు, అనుభవం అనేది చేతుల్లో కలగదు, కాళ్ళలో కలగదు, హృదయంలో కలుగుతుంది, బయట కలగదు, అనుభవం లోపల కలుగుతుంది. అంటే మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పురోగతి చెందినప్పటికీ మీకు అనుభవం కలగవలసింది హృదయంలోనే, కానీ బయట కలగదు. అది మీ హృదయంలోనే కలుగుతుంది అనుభవం, వస్తువు మీ హృదయంలోనే కలుగుతుంది అనుభవం. ఆ హృదయంలో వస్తువుని మీరు తెలుసుకున్నాక అంతటా వ్యాపించున్నది ఇదే, ఇదే అంతటా వ్యాపించింది, అంతటా వ్యాపించున్నది ఇదే అనే సంగతి, అది ఇది ఒకటే అనే సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. ఇది వేరు అది వేరు కాదన్న సంగతి మీకు వస్తువు అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే జ్ఞానికి దేహం పడిపోయినప్పుడు బరువు వదిలిపోయింది అనుకుంటాడు, అజ్ఞాని దేహానికి మరణం వచ్చినప్పుడు బాధపడతాడు. ఎందుకు బాధపడతాడంటే ప్రతి వాడికి మరణం అంటే ఎందుకు భయం వేస్తుంది అంటే, మరణించిన తర్వాత మనం ఉండము అన్న సంగతి వాడు అనుకుంటా ఉంటాడు. మరణించిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి తెలిస్తే కొంచెం భయం తగ్గుతుంది. నీకు గాఢ నిద్రలో దేహం విషయం ఏమి తెలియదు, నీకు మనస్సు విషయం ఏమి తెలియదు. నీకు గాఢ నిద్రలో దేహానికి స్పర్శ కానీ, మనస్సుకు సంబంధించిన స్పర్శ కానీ, లోకానికి సంబంధించిన స్పర్శ కానీ ఏమి లేవు. అయినప్పటికీ గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఎలాగైతే ఉన్నావో వీటితో సంబంధం లేకుండా మరణించిన తర్వాత కూడా అలాగే ఉంటావు. అంటే మనం అందరం నిద్రపులోకి పోతాం, పగలైన తర్వాత రాత్రి నిద్రపులోకి వెళతాం. ఆ నిద్రలో మనకి స్వప్నం వస్తుంది, ఏదో స్వప్నం వస్తుంది మనకి, తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థ వస్తుంది. అంటే ఈ జాగ్రత్త అవస్థలోని, స్వప్నావస్థలోని, సుషిప్త అవస్థలోని ఒకే వస్తువు ఉంది కంటిన్యూస్ గా. మనకి సుషిప్త అవస్థలో ఈ ప్రపంచం కూడా లేదు, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సుషిప్త అవస్థలో ఉన్నటువంటి సుఖం తెలియటం లేదు మనకి. అందులో ఉన్నప్పుడు ఇది తెలియటం లేదు, ఇది ఇది ఉన్నప్పుడు మనకి అది తెలియటం లేదు. ఈ మూడో వస్తువులోనే కామన్గా ఒక వస్తువు ఉంది, అది ఎప్పుడు ఉంది, అది అంతటా ఉంది, అన్ని కాలాల్లోనూ ఉంది. అది ఆ కామన్గా ఉన్న వస్తువు నీ హృదయంలో ఉంది, దాని అనుభవంలోకి వస్తే ఈ మూడో వస్తువులోనే ఇది సమానంగా ఉందన్న సంగతి నీకు తెలుస్తుంది. అది దేవుడికి నిజమైన పేరు ఏమిటంటే నేను ఉన్నాను అనే. అంటే నువ్వు అలాగ ఉండకు, ఇలాగ ఉండకు, ఏ సంఘటనతోటి కానీ, ఏ వ్యక్తితో కానీ బాధాత్వం లేకుండా ఉంటే నీవు నీవుగా ఉండగలవు. అప్పుడు నీవు నీవుగా ఎప్పుడైతే నువ్వు ఉండగలిగావో అప్పుడు దేవుడి యొక్క స్వరూపం నువ్వు పొందుతావు. మీరు దేవుడు అయిపోవాలనుకోకుండా దేవుడి స్వరూపాన్ని ఎమ్మని అడగడం ముందు, అప్పుడే దేవుడు అయిపోవాలని అలా అనుకోవద్దు. దేవుడి స్వరూపాన్ని మనకి ఇస్తే సరే. అంటే భగవంతుని మనం ఆరాధించగా 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 ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అది అంటే అడ్మినిస్ట్రేషన్ ఆయన చేతిలోనే ఉంటుంది, కానీ ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఆయన స్వరూపంలో ఉన్న ఆనందం అంటే దేవుళ్ళో ఉన్న సుఖం, దేవుళ్ళో ఉన్న శాంతి, దేవుళ్ళో ఉన్న కాంతి, దేవుళ్ళో ఉన్న ఆనందం, అవి కూడా మనకు సొంతం అయిపోతాయి. అంటే రమణ మహర్షి గారు అన్నారు, దేవుడి కంటే గొప్పవాడు జ్ఞాని అన్నారు. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే దేవుడు టైంకి 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, జ్ఞాని ఆఫీసుతో పని లేదు అన్నారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది దేవుడికి, జ్ఞానికి అడ్మినిస్ట్రేషన్ ఉండదు. కానీ దేవుడి దగ్గర ఉన్న సుఖం, దేవుడి దగ్గర ఉన్న శాంతి, దేవుడి దగ్గర ఆనందం అన్ని వీడికి వచ్చేస్తాయి. ఇంకా అడ్మినిస్ట్రేషన్ బాగా ఉండదు ఎవరు జ్ఞానికి. అంటే ఒక రకంగా చూస్తే దేవుడి కంటే జ్ఞాని ఇంకా మహత్తరమైన వాడు అన్నారు. భగవాన్ త్రిశూలపురంలో జన్మించారు, మదురై నగరం వచ్చారు, ఆ మీనాక్షి క్షేత్రం మదురై నగరంలో, ఆ శక్తి క్షేత్రం, అక్కడ ఆయనకి మరణానుభవం ద్వారా ఆత్మానుభవం కలిగింది. ఆయన మదురై క్షేత్రంలో ఆయనకు మరణానుభవం కలిగింది, మరణానుభవం ద్వారా ఆయనకు ఆత్మానుభవం కలిగింది, ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మశాంతిని పొందడం ద్వారా ఆయన మోక్ష సింహాసనం మీద తన 16వ సంవత్సరంలో ఆసీనుడయ్యాడు. ఇది ఆ మరణానుభవం ఎందుకు వచ్చిందంటే అది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, దేవరహస్యం. ఆ రహస్యం దేవతలకే తెలియాలి, ఆయనకి 16వ సంవత్సరంలో అంటే బ్రహ్మము యొక్క శబ్దము బ్రహ్మము యొక్క మాట కూడా వినకుండా సృష్టిలో బ్రహ్మమును పొందినవాడు ఆయన ఒక్కడ మాత్రమే. ఆత్మానుభవం కలిగిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత సహజంగానే శక్తి కూడా ఉంటుందని, అంటే ఎక్కడైతే జ్ఞానం కలిగింది అక్కడ శక్తి ఉంటుంది. ఆత్మానుభవం కలిగిన తర్వాత ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా కొన్ని మహిమలు కలగవచ్చు. అంటే మహిమలంటే ఎటువంటివి, ఎవరో నరసాపురాన్ని కూర్చుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది మనకు వినిపిస్తూ ఉంటాయి. మహిమలంటే వారిద్దరూ మాట్లాడుకుని మన నరసాపురాన్ని కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మనకు ఆ మాటలు వినాలనుకోండి, ఇక్కడ కూర్చుని మనం వినాలనుకుంటే మాటలు వినవచ్చు, అదొక రకమైన మహిమ. భగవాన్ అన్నారు ఆ మాటలు ఒక నిజంగానే వింటా ఉంటే ఇంత దూరానికి కూర్చున్నా అని ప్రకృతి కూడా ఉన్నాయి కదా, అటువంటి మహిమలు నీకు ఎందుకన్నారు. ఒకవేళ నువ్వు అటువంటి మహిమల్లో పడ్డాప్పటికీ నువ్వు గమ్యం జ్ఞానాన్నే చేరుకోవాలి. జ్ఞానం లేని వాడికి శాంతి కలగదు, జ్ఞానం లేని వాడికి మోక్షం కలగదు. ఒకసారి ఆ శాంతి ప్రవాహంలో, ఆనంద ప్రవాహంలో, ఆ సుఖ ప్రవాహంలో, ఆ ఉజ్వలమైన శాంతిలో నువ్వు అటు ఇటు ఈదురాడుతున్నప్పుడు ఈ మహిమలు నీకు ఉన్నాయా లేవనే ధ్యాస కూడా నీకు ఉండదు అన్నారు. కొంతమందికి మహిమలంటే బాగా ఇష్టం, జ్ఞానం అంటే అంత ఇష్టం ఉండదు. సమాజం అలా తయారు చేశారు, జ్ఞానం అంటే ఇష్టం ఉండదు, శాంతి అంటే ఇష్టం ఉండదు, అద్భుతాలన్నా మహిమలన్నా బాగా ఇష్టం కొంతమందికి, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఇష్టం ఉండదు. కొంతమంది భక్తికి దానికే పరిమితం చేసేస్తున్నారు, అద్భుతాలకి మహిమలకి. అంటే నిజమైన శాంతి నిజమైన జ్ఞానం నీకు కలిగితే అసలు అద్భుతాల మీద మహిమల మీద నీ మనస్సు ఉండదు, అది మరలదు. అద్భుతాల వల్ల మహిమల వల్ల నీకు మోక్షం కలగదు, జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. ఏ జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల నీకు మోక్షం కలుగుతుంది. కేవలం బాహ్యమైనటువంటి ప్రక్రియ వల్ల నీకు మోక్షం కలగదు. ఆ గ్రంథి తెగాలి, అంటే దేహబుద్ధి తెగాలి. ఉపనిషత్తులు ఏమన్నాయంటే అహంభావాన్ని దేహబుద్ధిని హృదయ గ్రంథి అని చెప్పాయి. ఆ గ్రంథి తెగాలి, ఆ గ్రంథి తెగితేనే కానీ నీకు దేహబుద్ధి నశించదు. గ్రంథి తెగటానికే మనం సత్కర్మ చేసినా, దేవుణ్ణి ఆశ్రయించినా, దేవుణ్ణి ప్రార్థించినా, దేవుణ్ణి ధ్యానం చేసినా, దేవుణ్ణి పూజించినా, దేవుణ్ణి జపించినా, ఆ లోపల ఉంటాడు హృదయ గ్రంథిని ఆ దేహబుద్ధి తెగటానికే. ఆ దేహబుద్ధి తెగితేనే కానీ నీకు ఆత్మబుద్ధి కలగదు. సత్కర్మ చెయ్యి, సత్కర్మ చెయ్యి, సత్కర్మ చెయ్యి అని ఎందుకు చెప్పాడంటే సత్కర్మ చేయటం వల్ల కూడా నీకు హృదయ గ్రంథి తెగిపోతుంది. నలుగురికి జ్ఞానం కలిగితే, నలుగురికి ఆత్మానుభవం కలిగితే ఒక ఉపాధి ద్వారా అద్భుతాలు జరిగితే, ఒక ఉపాధి ద్వారా అద్భుతాలు జరగకపోవచ్చు. ఒక ఉపాధి ద్వారా అద్భుతాలు జరగనంత మాత్రం చేత మనిషికి జ్ఞానం లేదని కాదు, అది ఇక్కడ మీరు గ్రహించవలసింది. అదనంగా జ్ఞానంతో పాటు కొంతమందికి మహిమలు అద్భుతాలు ఉండొచ్చు, కొంతమందికి జ్ఞానం కలిగినా మహిమలు అద్భుతాలు ఉండు. ఆ జ్ఞానంలోనే కూడికిపోయి ఉంటాడు, ఆ శాంతి ప్రవాహంలో ఈదులాడుతూ ఉంటాడు. ఆ శాంతిలో ఉన్నప్పుడు మనకు అసలు మహిమలు ఉన్నాయా లేదా వాడు లక్ష్య కట్టాడు వాడు. కృష్ణుడు ఉపాధి ద్వారా అనేక మహిమలు జరిగినాయి, కృష్ణుడు ఉపాధి ద్వారా జరిగిన మహిమలు రాముడి యొక్క ఉపాధి ద్వారా జరగలేదు. అంత మాత్రం చేత రాముడు తక్కువ దేవుడని కృష్ణుడు ఎక్కువ దేవుడని కాదు, లోపల జ్ఞానం సమానమే. లోపల ఉంటుంది శాంతి, లోపల ఉంటుంది జ్ఞానంలో మటుకి భేదం లేదు, అది ఇక్కడ చెప్పింది. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఒక దేహం ద్వారా ఎక్కువ వండర్స్ జరుగుతూ ఉండొచ్చు. పరమ సంతిలో ఉండే జ్ఞానికి అవి వచ్చినా రాకపోయినా ఒకటే, వాటి వల్ల అతను చలించడు. నిజమైన సిద్ధి ఏంటంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండటం. భగవాన్ ఏం చెప్పారంటే ఇక్కడ ఒక మంచి మాట తిప్పారు. ఇక్కడ భగవాన్ చెప్పిన మాట ఏమిటంటే మానవుడు సుఖాన్ని కోరుకోవటంలో, శాంతి కోరుకోవటంలో, ఆనందం కోరుకోవటంలో తప్పేం లేదు అన్నారు. మీరు ఏదైనా సుఖం కావాలి, సుఖం కావాలని కోరుకుంటున్నారు అనుకోండి, అందుకు తప్పేం లేదు, దోషం లేదన్నారు. నిజంటే మీరు ఎవరు దుఃఖాన్ని కోరుకోరు, అందరూ సుఖాన్ని కోరుకుంటారు, శాంతి కోరుకుంటారు. అయితే ఎందుకంటే మీ స్వరూపంలో సుఖం ఉంది కాబట్టి, మీ స్వరూపంలో శాంతి ఉంది కాబట్టి, మీ స్వరూపంలో ఆనందం ఉంది కాబట్టి మీరు సుఖాన్ని కోరుకుంటున్నారు. సుఖాన్ని కోరుకోవటం కూడా తప్పే ఉంది, మీ స్వరూపం సుఖమే కదా అన్నారు స్వాములు వారు. రమణస్వామి రమణాచార్యుడు జ్ఞాన గురువు ఏమన్నాడంటే నువ్వు సుఖాన్ని కోరుకోవటంలో తప్పు లేదు, కానీ నువ్వు చేసి తప్పు ఒకటి ఉందన్నారు. ఆ సుఖాన్ని నీ హృదయంలో వెతకటం మానేసి ఎక్కడైతే సుఖం లేదో, ఎక్కడైతే శాంతి లేదో, ఎక్కడైతే ఆనందం లేదో లోకంలో వెతుకుతున్నావు అది తప్పు అన్నారు. మానవుడు సుఖాన్ని కోరుకోవడంలో తప్పని నేను చెప్పను, నువ్వు శాంతిని కోరుకోవడంలో తప్పని చెప్పను. అయితే నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు, అది ఎక్కడైతే ఉందో అక్కడ వెతికితే దొరుకుతుంది. నువ్వు ప్రకృతిలో వెతుకుతున్నావు, లోకంలో వెతుకుతున్నావు, ఆ శాంతి ఎక్కడ లేదో, సుఖం ఎక్కడ లేదో, లేని చోట నువ్వు వెతకడం తప్పు, అది ఉన్న చోట వెతుకు, అది నీకు దొరుకుతుంది, అది చెప్పాను ఆయన. బాగా అర్థం చేసుకోండి, సుఖాన్ని శాంతిని నువ్వు కోరుకోవటంలో తప్పు లేదు, కానీ దాన్ని లోకంలో వెతకటం, లోకంలో దొరుకుతుందేమో అనుకోవడం తప్పు. వస్తువు లేని చోట ఎంత వెతికినా అది దొరకదు. వస్తువు ఎక్కడైతే ఉందో వెతికితే ఈ రోజు కాకపోయినా, ఈ జన్మలో కాకపోయినా, రాబోయే జన్మలో అయినా, ఈనాడు కాకపోయినా, ముందు నాటికైనా వస్తువు తెలుస్తుంది. అంచేత నువ్వు ఎక్కడైతే ఉందో అక్కడ వెతుకు, ఎక్కడైతే లేదో అక్కడ వెతకడం పొరపాటు, అది తప్పు. నువ్వు చేసే తప్పు, మానవుడు చేసే, జీవుడు చేసే తప్పు అది అని చెప్పారే. నీకు జ్ఞానం కలిగిన తర్వాత మహిములు వస్తే ప్రమాదం లేదు, కానీ జ్ఞానం కలగకుండా నీ సాధనా బలం వల్ల ఒకవేళ నీకు మహిములు వస్తే, అద్భుతాలు కనుక వస్తే, నువ్వు ఏమైనా కొన్ని వండర్స్ చేయగలిగితే మళ్ళీ నువ్వు మాయలో పడిపోయే అవకాశం ఉంది. ఈ వాటర్ తోటి నీకు తాదాత్మ్యం వస్తుంది. ఓహో నేను ఇన్ని మహిమలు చేస్తున్నాను, సమాజం నన్ను ఇంత గౌరవిస్తున్నాను, నీకు తెలియకుండా ఈగో సెన్స్ పెరిగిపోతా ఉంటుంది, కామన్ సెన్స్ తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి జ్ఞానం లేకుండా కూడా మహిమలు వస్తాయి, మహిమలు ప్రదర్శిస్తారు, సమాజంలో నలుగురు గౌరవిస్తారు, అదంతా నిజం కింద వాడికి అనిపిస్తుంది. అనిపించి వాడికి తెలియకుండా వాడికి దేహాభిమానం పెరిగిపోతూ ఉంటుంది, దేహబుద్ధి పెరిగిపోతూ ఉంటుంది. అంటే భక్తి యోగంలో ప్రయాణం చేసినా, జ్ఞాన యోగంలో ప్రయాణం చేసినా, ధ్యాన యోగంలో ప్రయాణం చేసినా మనకు దేహాభిమానం తగ్గాలి. దేహాభిమానం తగ్గకుండా ఆత్మ సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అయ్యే అవకాశం లేనే లేదు. భగవంతుడు సహజంగా నీ హృదయంలో ఉన్నాడు. నువ్వు సాధన చేయటం వల్ల వాడు కొత్తగా రాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. నువ్వు సాధన చేయటం వల్ల భగవంతుడు కొత్తగా రాడు. నువ్వు సాధన చెయ్యకపోయినా నువ్వు ముద్దబ్బాయి కింద నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. అసలు ఈశ్వరుడు లేకుండా, బ్రహ్మము లేకుండా అసలు రూపము రాదు. భూమి మీదకి ఒక రూపం వచ్చిందంటే ఈశ్వర సంకల్పం లేకుండా రూపం రానే రాదు అసలు. అంటే నీకు నీవు సాధన చేయనంత మాత్రం చేత దేవుడు అంటే ఎవడో నీకు తెలియనంత మాత్రం చేత నీ హృదయంలో దేవుడు లేకుండా పోడు, ఉన్నాడు. అయితే మరి ఈ ప్రసంగాలు ఎందుకు, ఈ గురువుల యొక్క అనుగ్రహాలు ఎందుకు, జ్ఞానుల యొక్క అనుగ్రహాలు ఎందుకు, ఈ సాధనలు ఎందుకు, ఈ తీర్థయాత్రలు ఎందుకు, ఈ గుళ్ళు పూజలు ఇవన్నీ ఎందుకు, పూజలు జపాలు ఈ జ్ఞానాలు ఎన్ని, ఎందుకంటే నీ హృదయంలో భగవంతుడు ఇవన్నీ చేయకపోయినా ఉన్నాడు. అంటే ఈ సాధనలు దేనికంటే నీ హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆ భగవద్ అనుభవం నీకు పొందటానికి ఏ విషయాలు అయితే నీకు అడ్డొస్తున్నాయో వాటిని కురిపించుకోవడానికి నీకు సాధన. అంటే భగవాన్ ఏం చెప్తాడంటే తెర ఉండి ఆ తెర మీద బొమ్మలు ఉంటాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఆ బొమ్మల మీద తెర అబద్ధం అనుకుంటున్నాం. బొమ్మలు ఏం చేస్తాయంటే ఉన్న తెరను మనకు కనపడకుండా చేస్తున్నాయి. ఏ వస్తువు మీద ఆధారపడే బొమ్మలు ఉన్నాయో ఆ వస్తువు కనపడకుండా మనకు చేస్తున్నాయి. బొమ్మలకు ఆధారంగా ఉన్న తెరని బొమ్మలు ఏ విధంగా అయితే మనకు కనపడకుండా చేస్తున్నాయో, అదేవిధంగా నీ కోరికలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ సంకల్పాలే నీకు లోపల ఉన్న వస్తువు నీకు తెలియకుండా చేస్తున్నాయి. ఎవరు ఇతరులు నీకేం అడ్డు రావటం లేదు, నీ తలంపులు నిన్ను బంధిస్తున్నాయి. రాగం ఒక తలంపు, ద్వేషం ఒక తలంపు, పుట్టుక ఒక తలంపు, చావు ఒక తలంపు. చనిపోయే మనిషి ఏమనుకుంటాడు, నేను చనిపోతున్నాను చనిపోతున్నాను, అది కూడా ఒక తలంపు, అది కూడా నిజం కాదు. చనిపోవటం కూడా నిజం కాదు, అది కూడా ఒక తలంపు మాత్రమే. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా తలంపులే కారణం. అంటే నువ్వు సాధన చేసి ఆ తలంపులు తగ్గించుకోవటమే సాధన యొక్క ప్రయోజనం. అంటే ఏమో నీకు తలంపులు తగ్గించుకోవడం మనస్సు పలచబడుతుంది. మీరు ఇంకో 100 జన్మల తర్వాతైనా, 1000 జన్మల తర్వాతైనా, ఏనాటికైనా సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి వస్తువు తెలుస్తుంది కానీ స్థూల బుద్ధి ఉన్నవాడికి తెలియదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ సటిల్ ఇంటలెక్ట్ ఉన్నవాడు వస్తువును పట్టుకుంటాడు, కానీ గ్రాస్ ఇంటలెక్ట్ ఉన్నవాడు వస్తువును పట్టుకోలేడు. అంటే ఆ బుద్ధి యొక్క సూక్ష్మతను మనం పోషించుకోవాలి. నీ హృదయంలో ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నీకు అనుభవంలోకి రావటం జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకాలు చదివి నువ్వు నేర్చుకున్నది కాదు, అది మనస్సు ఎంత నిజమో ఆ జ్ఞానం కూడా అంతే నిజం. అంటే నీ హృదయంలో ఏదో ఒక బ్రహ్మం ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఏదో ఒకటి ఉంది. అది ఇప్పుడు నీకు దేహం ఏ విధంగా అయితే నీకు అనుభవంలోకి వస్తుందో, నీ మనస్సు ఏ విధంగా అయితే నీకు అనుభవంలోకి వస్తుందో, ఇంద్రియ విషయాలు ఏ విధంగా అయితే నీకు అనుభవంలోకి వస్తున్నాయో, ఆ లోపల ఉంటుంది ఆ సద్వస్తువు నీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గా నీకు అది అనుభవంలోకి వస్తే అది జ్ఞానం. జ్ఞానం జ్ఞానం అంటే ఏదో భగవద్గీతలో 4 శ్లోకాలు చదవటం, అది జ్ఞానం కాదు. అదే జ్ఞానులు చెప్పిన మాటలు 4 బైరాగ్యం జ్ఞానం కాదు. ఇవన్నీ మనస్సుకు సంబంధించిన విషయాలు. ఇవన్నీ అంటే నీ దేహం నీకు అనుభవంలో ఉంది, ఆ దేహం నీదని నీకు ఎవరో చెప్పక్కర్లేదు, ఆ దేహం నేనన్న సంగతి నీకు తెలుస్తుంది. అంత డైరెక్ట్ గా, అంత స్పష్టంగా, అంత సూటిగా, అంత సరళంగా లోపల వస్తువు నీ కనుక డైరెక్ట్ గా నీకు పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా అది నీకు ఆ వస్తువు అనుభవంలోకి వస్తే అది జ్ఞానం. అంటే ఏదో ఒకటి ఉంది ఈ హృదయంలో, ఏదో ఒకటి ఉంది. అది శరీరం మరణించినది మరణించదు. శరీరానికి దానికి ఇసుమంతో ఈ సంబంధం లేదు. నీ కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము, నేను నేనని శవాన్ని వేసుకుని తిరుగుతున్నాను, నువ్వు దేవుడు దేవుడు అని ఆ దేవుణ్ణి పూజించే వీడు, పూజింపబడే ఆ దేవుడు నీ కళ్ళకు కనిపిస్తే ఈ జగత్తు ఆ చైతన్యంలో కల్పితముడు మాత్రమే. అంటే మన నమ్మకాలు మన విశ్వాసాలు ఆయన ఊడగట్టడానికి ప్రయత్నం చేయటం లేదు. అంతిమ సత్యానికి ఫైనల్ ట్రూత్కి ఫైనల్ గోలికి మన కళ్ళు తెరిపించడం కోసం సత్యము ఒకటే. అది పుట్టుకలేని వస్తువు, చావులేని వస్తువు, ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు, ప్రపంచం ఉన్నా ప్రపంచం లేకపోయినా, పంచభూతాలు ఉన్నా పంచభూతాలు లేకపోయినా, ఆ ఉన్న వస్తువు సద్వస్తువు ఒకటే. నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం, కళ్ళ నీ కళ్ళతో చూస్తున్నటువంటి జీవుడు, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు, ఈ 3 కూడా ఉన్న వస్తువు ఎందు, బ్రహ్మ వస్తువు అందు, ఆ సత్య వస్తువు ఎందు కల్పితమడే. ఉన్నదేదో ఒక తాడు ఉంది, అది పాము కింద నీకు కనిపిస్తుంది. ఆ పాము కింద నీకు కనిపిస్తాను, కానీ ఆ పామును చంపడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు చేసే సాధన కూడా అటువంటి నీ చేత చూడబడి ఈ ప్రపంచం, ఈ చూచే జీవుడు, ఈ లోకానికి ఎవడో కర్త ఉన్నాడనుకుంటున్నావు కదా, ఈశ్వరుడు. ఇవన్నీ కూడా బ్రహ్మము ఎందుకు కల్పితము, నేకెడ్ ట్రూత్ ఎందుకు కల్పితము అంటే వీటికి ఆధారంగా నేకెడ్ ట్రూత్ ఉంది. నువ్వెవడో నీకు తెలియకుండా, నీ స్వరూపం నీకు తెలియకుండా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేవు. నీ స్వరూపం నీకు తెలియకుండా నేను దేవుణ్ణి చూచాను అంటే ఆ దృశ్యాలన్నీ కూడా నీ మనసు ఎంత నిజమో, నీ అహంభావం ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. కొంతమంది అంతా ఉంటారు మాకు దేవుడు కనిపించాడు, కనిపిస్తే కనిపించవచ్చు నీకు దేవుడు, దేవుణ్ణి చూసే నీ మనస్సు ఎంత నిజమో, ఆ నీ కళ్ళ కనిపించే ఆ దేవుడు కూడా అంతే నిజం. అందుచేత నువ్వెవడో నీకు తెలియబడితే దేవుడు ఎవడో నీకు తెలియబడతాడు, నువ్వెవడో నీకు తెలియబడకపోతే దేవుడు కూడా నీకు తెలియబడిన కోటి జన్మలెత్తిన. ఇది బాగా అర్థం చేసుకోండి. నీ స్వరూపం ఏమిటో నీకు తెలిసినప్పుడే, నువ్వు ఎవడగా ఉన్నావో వాడిగాను ఉండగలిగినప్పుడే భగవంతుడు ఎవడో నీకు తెలియబడతాడు. కానీ లేకపోతే నువ్వు కోటి జన్మలెత్తినా భగవంతుడు ఎవడో నీకు తెలియబడడు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే, భక్తి జ్ఞానమాత అన్నారు. అంటే జ్ఞానానికి తల్లి లాంటిది, భక్తి కూడా అవసరమే, ఈశ్వరుడు పట్ల భక్తి అవసరమే. అంటే మనం ఏ అవతార పురుషునైతే ఆరాధిస్తున్నాం, మనకు నిజం తెలియకపోయినా అవతార పురుషుడికి నా నిజం తెలుసు అంటే ఆ నిజం దగ్గరికి మనల్ని చేర్చే వరకు వాడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. ఒక సద్గురు యొక్క అనుగ్రహంలో, ఒక మహాజ్ఞాని యొక్క అనుగ్రహంలో, ఒక మహాత్ముడు యొక్క అనుగ్రహంలో, ఒక మహర్షి యొక్క అనుగ్రహంలో నువ్వు ఎప్పుడైనా యాక్సిడెంట్లుగా అయినా ఎప్పుడైనా పడితే, వాడి అనుగ్రహంలో కనుక ఒకవేళ మీరు పడాలని పడకపోయినా ప్రమాదవశాత్తు కనుక మీరు పడితే, ఒక మహాత్ముడు యొక్క అనుగ్రహంలో, ఒక మహర్షి యొక్క అనుగ్రహంలో, ఒక అవతార పురుషుల అనుగ్రహంలో మీరు కనుక పడితే మీరందరూ పులినోట్ల పడ్డ మాంసపు ముక్కలు అన్నారు. అంటే పులినోట్లో పడ్డ మాంసం ముక్క మన చేతితోటి బయటకు లాగుగా ఉన్నా రాదు, పులినోట్లో పడ్డ మాంసపు ముక్కకి ఏదైతే పడుతుందో మీరు ఒకవేళ మహర్షి అనుగ్రహంలో, అవతార పురుషుల అనుగ్రహంలో యాక్సిడెంట్లుగా పడ్డా మీకు కూడా అటువంటిది అయితే పడుతుంది అన్నాడు. ఆ పులినోట్లో పడ్డ మాంసపు ముక్క నువ్వు చేతితోటి బయటకు లాగలే, అంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. అదే మహర్షి యొక్క అనుగ్రహంలో, అవతార పురుషుల అనుగ్రహంలో, మహాగురువు అయిన అనుగ్రహంలో, ఒక మహాజ్ఞాని యొక్క అనుగ్రహంలో నువ్వు కనుక ఒకవేళ పడాలను పడకపోయినా ప్రమాదవశాత్తు పడినా నువ్వు పులి నోట్లో పడ్డ మాంసం మొక్క. అసలు వస్తువు గురించి, సత్య వస్తువు గురించి మాట చెప్పలేదు, మనసు చెప్పలేదు. అంటే వేదాల్లో చెప్పినాయి, అసలు వస్తువు దగ్గరికి మాట వెళదామని ప్రయత్నం చేసింది వెనక్కి వచ్చేసింది, మనసు వెళదామని ప్రయత్నం చేసింది మనసు వచ్చేసింది. దాని అర్థం ఏంటంటే నీ హృదయంలోనూ శ్రద్ద వస్తువు, నీ హృదయంలోనూ సత్య వస్తువు, నీ హృదయంలోనూ చావుడైన వస్తువు, నీ హృదయంలోనూ అమృత వస్తువు మాటకు అందదు, మనసుకు అందదని చెప్పడం. మాటకు అందదు కానీ మాటకు అది ఆబ్జెక్ట్ కాదు. ఎక్కడైతే మనసు అణగిందో అక్కడికి నీకు ఎరుకు పడుతుంది. మనసుకు ఒక ఆబ్జెక్ట్ కాదు, నీ బుద్ధికి ఒక ఆబ్జెక్ట్ కాదు. ప్రపంచంలో ఒక విషయాన్ని మన బుద్ధి గ్రహించినట్టుగా విషయాన్ని గ్రహించడం ఎంచదంటే నీ బుద్ధికి అంటే చిన్నది కాదు కాబట్టి. ప్రకృతి విషయాలు నా బుద్ధి కంటే చిన్నవి కాబట్టి నేను గ్రహిస్తున్నాను, నీ బుద్ధి కంటే అతీతమైన విషయాన్ని నీ బుద్ధితో నువ్వు గ్రహించలేవు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, పట్టకర్ని మనం చేతితో పట్టుకోగలం కానీ పట్టకర్ని మన చేతిని పట్టుకోలేదు. పట్టకర్ని మనం చేతితో పట్టుకుంటాం, నన్ను ఏ చేయతే ఏదో పట్టుకుంటాడో ఆ చేతిని నేను పట్టుకోవాలని పట్టకర్ అనుకున్నా అది పట్టుకోలేదు. అదేవిధంగా నీ హృదయంలో ఉన్నటువంటి ఆ లోపల చైతన్యానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఈ బుద్ధి. అయితే ఈ బుద్ధిని తీసుకెళ్ళి ఆ చైతన్యం లయింపజేస్తే నీకా చైతన్యానుభవం కలుగుతుంది. కానీ ఈ బుద్ధి చోట ఈ చైతన్యాన్ని తెలుసుకోవటం ఎటువంటిది అంటే పచ్చకరీ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయటానికి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. అసలు మనం ఏ వస్తువునైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో దాని మీద మనకు ప్రేమ ఉండాలి, దాని మీద డివోషన్ ఉండాలి, దాని మీద డెడికేషన్ ఉండాలి, దాని పట్ల సరెండర్ ఉండాలి. ఏ మనిషితో మాట్లాడినా మనం హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే వాడు కూడా హృదయం ఇచ్చి మనతో మాట్లాడతాడు. అదేవిధంగా ఏ వస్తువునైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ వస్తువు కోసం అయితే మీరు తపస్సులు చేస్తున్నారో, ఏ వస్తువు కోసం అయితే మీరు జపం చేస్తున్నారో, ఏ వస్తువు కోసం అయితే మీరు కేంద్రాలు పెడుతున్నారో, ఏ వస్తువు కోసం అయితే మీరు ధ్యానం చేస్తున్నారో, ఆ వస్తువు మీద మీకు ప్రేమ లేకపోతే, ఆ వస్తువు మీద మీకు ఇష్టం లేకపోతే మీరు కోటి జన్మలు ఎత్తున్నా మెకానికల్ గా కనుక మీరు చేస్తే ఆ వస్తువు మీకు తెలియబడదు, తెలియబడదు, తెలియబడదు. మెకానికల్ గా చేస్తే ఆ వస్తువు తెలిసిపోతుంది. వీడు మెకానికల్ గా చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాడు, కానీ వీళ్ళు డెడికేషన్ లేదు, డివోషన్ లేదు అన్న సంగతి ఆవిడకి తెలుస్తుంది. మనకంటే తెలియని వాడే దేవుడు. రమణ మహర్షి గారు అన్నారు, అడవిలోకి వెళ్ళి కంగారు పడకండి, అడవిలోకి వెళ్ళి మీరు ఏమి కంగారు పడద్దు, మీరు మీకు తెలుసున్నా బ్రహ్మమే, మీకు తెలియపోయినా బ్రహ్మమే, మీకు తెలుసున్నా మీరు ఆనందమే, మీకు తెలియపోయినా ఆనందమే, మీకు తెలియపోయినా హృదయంలో ఆనందం ఉంది, మీకు ఆనందం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ పుస్తకాన్ని నేను ఏదైతే గట్టిగా పట్టుకున్నానో ఈ అహంభావన మిమ్మల్ని అలా పట్టుకుంటుంది. అహంభావన యొక్క పిడికల్లోంచి మీరు బయటపడటానికి సాధన యొక్క ప్రయోజనం కానీ అంతకంటే సాధనగా ప్రయోజనం లేదన్నా. అంటే ఈ పుస్తకాన్ని నేను వదిలేస్తే కింద ఎలా భూమి యొక్క ఆకర్షణ శక్తిని బట్టి భూమి కింద ఎలా పడిపోతుందో, అదేవిధంగా అహంకారం యొక్క పిడికిల్లోంచి కనుక మీ మనస్సును విడుదల చేస్తూ వెళ్ళి మీ లోయలో ఉరవైన యొక్క లోయల్లో ఉరవైన యొక్క లోతులోకి వెళ్ళి అది పడిపోతుంది. మీరు ఆనంద సముద్రంలో ఉరకలేస్తారు, ఆనంద సముద్రంలో మీరు స్నానం చేస్తారు. అంతేకాదు ఆ ఆనందం ఏ వస్తువులైతే ఆనందం ఉందో అది మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఏదైతే నువ్వు పొందవలసిందో దానికి సంబంధించిన కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. నువ్వు పొందవలసిన వస్తువు సంబంధించినంత వరకు నీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి. ఈ మహిమను చూసి సిద్ధులను చూసి ఆకర్షణలో పడకు. ఏ వస్తువును అయితే నువ్వు పొందలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఉండాలి, అది నువ్వు నేర్చుకో. ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పని, నువ్వు చేస్తున్నటువంటి కృషి ఆ జ్ఞానం సంపాదించడానికి అనుగుణంగా ఉండాలి. ఎవరైనా మహిమల దగ్గర సిద్ధుల దగ్గరికి రాగిపోకం. ఇప్పుడు ఎవరో నరసాపురాన్ని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ మాటలు నా మహిమలు నాకు ఇక్కడ వినపడుతున్నాయి అనుకోండి, పోనీ వినపడవు అనుకోండి, నాకు వచ్చి నష్టం ఏంటంటున్నారు. ఇప్పుడు అది వినపడవు నాకు ఏంటి, నా జ్ఞానానికి భంగమా, నా శాంతికి భంగమా, నా సుఖానికి భంగమా, నా ఆనందానికి భంగమా? అంటే మనస్సులో చాపల్యం ఉన్నవాడు అటువంటి విషయాలకి ఆకర్షించబడతాడు, కానీ మనస్సులో చాపల్యం లేనివాడు అటువంటి విషయాలకి ఆకర్షించబడడు. పైగా ఈ మహిమలు సిద్ధుని కూడా నగ్న సత్యాలు కదా, ఇకే నీ మనసు ఎంత నిజము, లోకం ఎంత నిజము, ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు కానీ పారమార్థిక సత్యాలు కాదు. పారమార్థిక సత్యం ఒకటే భ్రమం, మిగతా అన్ని వ్యవహారిక సత్యాలు. అంచేది నువ్వు నీ గమ్యం జ్ఞానంగానే పెట్టుకో, దాన్ని నువ్వు పొందలేకపోవచ్చు. ఏది నువ్వు పొందాలో దాని గురించే శ్రవణం చెయ్యి, దాని గురించే మననం చెయ్యి, దాని గురించే ధ్యానం చెయ్యి, దాని గురించే ప్రార్థించు. నీ మనసుకు డైవర్షన్ వద్దు, నీ మనసులో మినహాయింపుడు. నీ నువ్వు ఏ వస్తువునైతే పొందటానికి నువ్వు కృషి చేస్తున్నావో త్రికరణములతో ఆ వస్తువును పొందటానికి ప్రయత్నం చెయ్యి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో నిష్కామకర్మకు కూడా విలువ ఉంది, సత్కర్మకు కూడా విలువ ఉంది. దానివల్ల నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనం మోక్షంలో ప్రవేశించాలి, కానీ చిత్తశుద్ధి లేకుండా మనకు జ్ఞానంలో మోక్షంలో వైకుంఠంలో మనం ప్రవేశించలేము. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ రకంగా మీరు సాధన చేసినా, చిత్తశుద్ధి అనే గేటులోంచే మనం ఆ జ్ఞాన సముద్రంలో ఐక్యం కావాలి. కానీ ఆ చిత్తశుద్ధి అనే గేటుని వదిలి ఇతర గేట్ల ద్వారా నువ్వు జ్ఞాన గంగలో ప్రవేశించలేవు. బ్రహ్మము గురించి నువ్వు శ్రవణం చేయకుండా, దాని గురించి మననం చేయకుండా, సత్కర్మ చేయకుండా నీకు చిత్తశుద్ధి కలగదు. నీకు చిత్తశుద్ధి కనుక కలగకపోతే నీకు జ్ఞానం వచ్చే అవకాశం లేనే లేదు. నువ్వు జ్ఞానాన్ని ఎక్కేం చేయలేవు అసలు. ముందు చిత్తశుద్ధి సంపాదించు, ఆ ప్యూరిఫికేషన్ సంపాదించు. మనం చేసే సాధనలంతా కూడా మైండ్ ప్యూరిఫై చేయడం కోసమే. అంటే సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే ప్యూరిటీని సంపాదించడం కోసమే, కాన్సన్ట్రేషన్ సంపాదించడం కోసమే. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ సంపాదించామో, ప్యూరిటీ కనుక సంపాదించామో, వస్తువు తనంతట తానేగా నీకు ఎరుక పడుతుంది. కాలం ఎక్కడుందంటే మనస్సులో ఉంది. మనస్సు అణిగినప్పుడు కాలం కూడా అణిగిపోతుంది. అంటే ఎవడు జ్ఞాని మాత్రమే కాలాతీతుడు కామాతీతుడు అవగలడు. మిగతా వాళ్ళందరూ కూడా దేహబుద్ధి ఉన్న వాడు రెండాటికి లోబడి ఉండబడేసింది. ఏమండి ఇప్పుడు ఎలా కూర్చుంటాం అనుకోండి, మనం కొంతమంది అనుకుంటా ఉంటారు మాకు కాలక్షేపం అవటం లేదండి, కాలం గడవటం లేదంటే, అంటే వాడు కాలం చేత బంధింపబడి ఉన్నాడు. ఒక్క జ్ఞాని మాత్రమే, ఒక ఈశ్వరుడు స్వరూపం పొందిన మాత్రమే ఈ రెండుని దాటి వెళతాడు. ఏ రెండాటిని దాటి వెళతాడు? కాలాన్ని కామాన్ని దాటి వెళతాడు. ఒక జ్ఞానికి మాత్రమే సాధ్యం కాలాన్ని కామాన్ని దాటి వెళ్ళటం కోసం. వాడికి జీవలక్షణాలు ఉన్నంతకాలం, దేహబుద్ధి ఉన్నంతకాలం, ప్రకృతి గుణాలతోటి బంధింపబడి ఉన్నంతకాలం కాలాన్ని దాటి కానీ కామాన్ని దాటి కానీ వెళ్ళటానికి వాడు అవకాశం లేదు. అంటే కాలాతీతుడు కామాతీతుడు ఒక జ్ఞాని మాత్రమే, ఒక గురువు మాత్రమే, ఒక అవతార పురుషుడు మాత్రమే. అంటే సాధన యొక్క ప్రయోజనం ఏమిటంటే, నీ తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు 100 సంస్కారాలతో 100 వాసనలతో కనుక నువ్వు పుడితే, సాధన చేసి సాధన చేసి సాధన చేసి సత్పురుషుడు సహవాసం చేసి సహవాసం చేసి నీ శరీరం మరణించే లోపల కనీసం 100 వాసనలు ఒక 80కి తగ్గించుకుంటే నువ్వు సాధనలో సక్సెస్ అయినట్టే. నీకు ఏదైనా కారణం వల్ల నీకు దుఃఖం వస్తానని మాట వస్తుంది, ఆ దుఃఖం మీకు ఇప్పుడు కొత్తగా వచ్చింది మీరు అనుకుంటారు, మీ పుట్టుకతో వస్తుంది. కానీ ఆ దుఃఖం మన అనుభవంలోకి వచ్చినప్పుడు అదో ఈ కారణం ఉందని నీకు తెలుస్తుంది, లేకపోతే అంతవరకు నీకు ఆ కారణం తెలియదు. ఆ దుఃఖ కారణం అడుగు, నీకే కారణం వల్ల దుఃఖం వస్తాననుకో, ఆ కారణం నీ పుట్టుకతో వచ్చేస్తుంది. కానీ ఆ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖ కారణం నీ లోపల ఉన్నట్టు నీకు తెలుస్తూ ఉంటుంది, కానీ అంతమాట నీకు తెలియదు. ఇప్పుడు అమ్మ మనిషి గారు ఇక్కడ ఒక విషయం చెప్పారు, నీ లోపల దుఃఖ కారణాలు ఎన్ని ఉన్నాయో తెలియకుండా ఉండటం కంటే తెలియజేయడం మంచిదన్నారు. జబ్బు తెలియకుండా ఉండటం కంటే జబ్బు తెలియటం మంచిదన్నారు. అంటే జబ్బు తెలియకుండా ఉంటే మనకు మన వైద్యం చేయించుకోం, జబ్బు లేదు కదా అనుకుంటాం. అంటే దుఃఖ కారణం మీలో ఏముందో మీకు తెలియకుండా ఉండటం కంటే తెలియజేయడం మంచిది. ఒకవేళ దుఃఖ కారణం ఒకటి ఉందనుకోండి, ఉదాహరణకి అది నీకు తెలియకుండా 100 జన్మలు వెళ్ళిపోయినా అనుకున్న, మా బాగా వెళ్ళిపోతున్నాయి జన్మలు అనుకున్నా, 101వ జన్మలైనా అది బుసగొట్టి నీ సహస్రారంలో నీ శిరస్సులోకి రావటం తప్పదన్నాడు. అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్పారంటే, నీకు ఏదో ఈ జన్మలో కొంతసేపు ఏడ్చాం మనం, ఏదో కొంతకాలం ఏడ్చాం మనం, ఈ జన్మలో కొంత ఏడుస్తున్నాం కదా, ఎంతో కొంత ఏడుపు అయిపోయింది. ఏడవగా 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 ఇంకా మిగిలింది అనుకోండి మనకు ఏడుపు. అమ్మాయి మిగతా ఏడుపు ఎవడు ఏడుస్తారు, నువ్వే ఏడవడు, అందుకే నీకు జన్మ వస్తున్నాను. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదో కొంత ఏడ్చాం, ఇప్పుడు కొంత ఏడుపు ఉండిపోయింది, ఇంకా లోపల ఉండిపోయింది. ఆ ఏడుపు ఎవరు ఏడుస్తారు మన కోసం, ఎవరు ఏడుస్తారు మళ్ళీ మనమే ఏడవాలి. ఏడవాలంటే ఎలా ఏడుస్తాం, దేహం రావాలి. ఆ దేహం వస్తే కానీ ఎలా ఏడుస్తాం, దేహం వస్తే ప్రపంచం వస్తుంది, దేహం రాకుండా ప్రపంచం రాదు. అంటే నీ మనసులోని ఏడుపు బయటకు రావాలంటే నీకు పునర్జన్మ రావాలి. అంటే నీకు ఆ ఏడుపు రకంగా నీకు బహిర్గతం అవుతుంది. అంటే మనకి ఏడవగా ఏడవగా ఇంకా ఏడుపు మిగిలిపోతే ఆ మిగతా ఏడుపు కూడా ఏడవటానికే పునర్జన్మలు వస్తాయని తమిళ మహర్షి గారి తల్లి ఎప్పుడైనా కళ్ళంతా నీళ్లు పెట్టుకునేవారు వాడు. అంటే ఇతను నన్ను అందరితో సమానంగా చూస్తున్నాడు కానీ నన్ను అధికంగా చూడటం లేదని, నన్ను అధికంగా చూడటం లేదు. ఒక మహర్షికి జన్మనిచ్చిన తల్లి నేను, అంటే అందరికంటే నేను అధికంగా చూడాలి. అందరికీ అందరికంటే నేను అధికంగా చూడటం, అందరి స్త్రీలని ఎలా చూస్తున్నాడు, నన్ను అలాగే చూస్తున్నాడు అని పక్క వాళ్ళతో చెప్పి ఏడ్చేది. భగవంతుడు వచ్చి చెప్పేవారు, వాళ్ళ పక్కన లేడీస్ వచ్చి చెప్పేవారు, మీ అమ్మగారు ఏడుస్తున్నారండి, మిమ్మల్ని మీరు ఆవిడ అధికంగా చూడటం లేదని ఏడుస్తున్నారండి. అంటే భగవాన్ గారు ఏడవటం మంచిదే, ఆవిడకు ప్రాణం పోయిన లోపల ఏడుపంతా బయటకు వచ్చేస్తే ఆవిడ నిర్మాణ స్థితి కలుగుతుంది అన్నారు. అంటే ఆ వేదబుద్ధి ఉన్నంతకాలం హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఆ వేదబుద్ధి నశిస్తేనే కానీ లోపల ఉన్నటువంటి బ్రహ్మం ఎలా ఉందంటే సింపుల్ గా ఉంది, సమానంగా ఉంది. మనం ఎలా ఉంటామంటే అంత సింపుల్ గా ఉందో, అంత సమానంగా ఉందో, హెచ్చు తగ్గులుగా ఉంటాం. అంటే ఆ లోపల ఉన్న వస్తువు ఎంత సింపుల్ గా ఉందో, ఎంత కామన్ గా ఉందో, ఎంత సమానంగా ఉందో, మన మనసు కూడా అంత సమానంగా అంత సింపుల్ గా ఉంటే వెళ్ళి అందులో అది కరిగిపోతుంది, లేకపోతే కరగదు. కొంతమంది మాటల ద్వారా ఆరాధిస్తారు, కొంతమంది పువ్వుల ద్వారా ఆరాధిస్తారు, కొంతమంది పని ద్వారా దేవుణ్ణి ఆరాధించి దేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. వర్క్ ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. పెదముల ద్వారా ఆరాధించడం కంటే, ఇంగ్లీష్ లో సామెతుంది, పెదముల ద్వారా దేవుణ్ణి ఆరాధించడం కంటే చేతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే తొందరగా ఆ దేవుడి యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు. అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోని మాట్లాడాలనుకోండి, అది ఎవరో ఎల్లమ్మ పొల్లమ్మ అనుకోకుండా ఆత్మ. అది ఎందుకు విమర్శిస్తాను మీరు, ఉపాధ్యాత మీకు ఎందుకు విమర్శలు వస్తున్నాయి, మీకు ఎంత సహనం ఉందో లోపల మీకు తెలియాలి. విమర్శలు మీకు రావనుకోండి, మీకు ఎంత సహనం ఉందో మీకు తెలియదు. మీకు ఎంత సహనం ఉందో మీకు తెలుస్తూ ఎంత ప్లస్ పాయింట్ ఉంది, ఈ మైనస్ పాయింట్ ఉంది, ఈ మైనస్ పాయింట్ ని ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు మీరు సాధన ప్రారంభిస్తారు. మీరు సాధకులు అయితే మీ అహంభావం తొలగించుకోవడం కోసం నేను సాధన చేస్తున్నాను. అహంభావాన్ని ఇతరుల కనుక ఎవరైనా విమర్శిస్తే నువ్వు ఏ వస్తువునైతే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళు కూడా నీకు సహకరిస్తున్నారు సంగతి నీకు తెలియటం లేదా? అంటే మీరు ప్రపంచంలో జీవిత చరిత్రలు చూస్తే భక్తుల జీవితాల్లో ఉన్న కష్టాలు ఇతరుల జీవితాల్లో ఉండవు. ఇంకా భక్తుల జీవితాలకు ఎందుకు వస్తాయంటే వాళ్ళు సూక్ష్మ రూపంలో ఏమైనా సంస్కారం ఉంటే వాడి చేత కట్టించి వాడిని ప్యూరిఫై చేసి ఆ జన్మలో వాడికి మోక్షం ఇచ్చేయడం కోసం ఈశ్వరు యొక్క ప్రణాళిక అది. అంటే మిగతా వాడు ఏమనుకుంటారంటే వాడికి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, మనకేం కష్టం లేదు, మనకు బాగా ఉన్నాయనుకుంటున్నాడు. కానీ ఈ కష్టాలన్నీ ఇది దుఃఖాలన్నీ వాయిదాలు పడుతున్నాయన్న సంగతి ఈ సుబ్బారాయుడికి తెలియదు. ఈ సుబ్బారాయుడికి తెలియక వాడికే కష్టాలు వస్తున్నాయి, నేను బాగున్నానని అనుకుంటాడు. వీడికి ఇంకా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది కష్టాలు వాయిదాలు పడుతున్నాయంటే నీ శరీరానికి బంధించి లోకానికి బంధించే వాసనలు నీకు దహనమైనప్పుడు, ఏ సంస్కారాలు ఏ వాసనలు ఏ గుణాలు నేను ఈ శరీరానికి లోకానికి బంధిస్తున్నాయో అవి కాలి దూరైనప్పుడు ఆ పరమార్థిక సత్యం, ఆ నగ్న సత్యం, ఆ డివినిటీ, ఆ ఎటర్నల్ ట్రూత్, ఆ పెర్మనెంట్ ట్రూత్ తనంతులు తానగా నీకు సాక్షాత్కరిస్తుంది. భగవాన్ అన్నారు చత, పాము ఏదైనా నీ రవికి మీద పాగుతాననుకో, అమ్మగారు నీ రీతనికాల పాము పాగుతానని నేను చెబుతాననుకో, నా మీద నీ కోపం వస్తున్నా అన్నారు, రాదు అన్నారు. అదేవిధంగా నీలో ఈ బలహీనత ఉంది తొలగించుకోమని ఎవరైనా చెబితే వాడి మీద కోపం ఎందుకు అన్నారు. చెప్పండి తేడా, మీరు చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, నేను చెప్పండి తేడా. నీ వీటి మీద పాము పాగుతాననుకోండి, ఎవరైనా నువ్వు చెప్పారనుకోండి, అది చెప్పినందుకు వాడి మీద ప్రతజ్ఞత కలిగి ఉంటారు కానీ వాళ్ళు ఏం తిట్టరు. అయ్యో పాము మీద పాము నన్ను కలిసేసుకుని మీరు ముందు చెప్పారో పాము లాగేసుకున్నాను మీరు చెప్తారు, సంతోషిస్తారు చెప్పినోడు మీద. కానీ మీలో ఉన్న దోషం ఎవడని వచ్చి దోషం తొలగించుకోమని చెబుతాడనుకోండి, వాడి మీద మీకు కోపం వస్తుంది. మరి దానికి ఎందుకు కోపం రావటం లేదు, దీనికి ఎందుకు కోపం వస్తుందని అడిగాడు. మీ ప్రశ్న రమణ మహర్షి గారు అంటే ఒక ముద్దబ్బాయిలాగా స్వాపలో కూర్చున్నాడు అనుకో, ఒక 30,000 ప్రశ్నలకు ఆన్సర్ చేశాడు. ప్రతి కవులైన క్వశ్చన్కి ఆన్సర్ చేశాడు. మేడం మనం ఏమనుకుంటున్నాం అంటే శుభ్రంగా సాపాటు తినేసాడు కూర్చు పడుకున్నాడేమో అనుకుంటున్నాం. 30,000 ఆయన జీవిత కాలంలో 30,000 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు, 30,000 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు. అది ఇమీడియట్ రిప్లై, ఇక మీరు ప్రశ్న చేసేప్పుడు సమాధానం వచ్చేస్తున్నాం, ఆటోమేటిక్ రిప్లై. వెయిటెన్సీ వెయిటెన్సీ అనే సమస్య లేదు. ఇంకా మీ ప్రశ్న రావటం తడువై మీకు అంటే ఇమీడియట్ రిప్లై దానికి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇది చెప్పాలి, ఆ పాము మీ భుజం మీద పాడుతారంటే వాడి మీద మీ కోపం రావటం లేదు, పామును తొలగించుకోండి అంటే మీలో ఈ బలహీనత ఉంది దీన్ని తొలగించుకోవడం చెబితే మీ కోపం వస్తుంది, కారణం ఏంటని అడిగాడు. ప్రశ్నే ఆయన అడిగేశాడు, సమాధానం కూడా ఆయన చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే దానికి, ఆ పాము మీద మీకు చాలా అర్థం లేదట, ఆయన చాలా తీసి అవసరం పడేస్తాడట. ఏ బలహీనత అయితే మీకు మీకు ఉందా, బలహీనతతో మీకు అటాచ్మెంట్ ఉందో, అంటే బలహీనతతో మీకు తాదాక్ష్యం ఉంది అంటే బలహీనత బాగొట్టుకోమంటే మీకు కోపం వస్తున్నారు, దట్ ఈస్ ద రీజన్ అన్నాడు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి, ఆ పాముతో మీకు తాదాక్ష్యం లేదు అంటే తీసి అవసరం పడేస్తారు, కానీ మీరు బలహీనతతో మీకు అటాచ్మెంట్ ఉంది అంటే దాంతో మీకు తాదాక్ష్యం ఉంది, అంతేకాదు అదే మీరు అనుకుంటున్నారు అంటే దాన్ని తొలగించుకోమంటే మీకు దుఃఖం వస్తున్నారు. ఎంత వండర్ఫుల్ చెప్పాడు, ఉపనిషత్తులు వేదాలు నేను అందాలి. నీకు కళ్ళకు కనిపించి దొరికితే నిజం అనుకోకు, నీకు కళ్ళకు కనిపించిన విషయాలు చాలా ఉన్నాయి నిజమైన విషయాలు. అంటే మీరు ఊరికి ఆత్మ చైతన్యం అంటే మీరు బుజ్జిగాడు అనుకోకండి, మీరు బుజ్జిగాడు అనుకోకుండా ఆత్మ చైతన్యం అంటే నేను ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, ఈ గోడ ఉందనుకోండి ఉదాహరణకి, ఆ గోడ మీద బొమ్మ వేసాం అనుకోండి, అంటే బొమ్మంత లెక్క గోడ ఉందా లేదా అది విశాలమైన గోడలో బొమ్మ వేసాం, గోడ ఎంతో వెళుతుంది అందులో చిన్న బొమ్మ వేసాం, ఆ విశాలమైన చైతన్యంలో విశాలమైనటువంటి బ్రహ్మములో విశాలమైన భగవంతుడిలో విశాలమైన ఆనందంలో ఒకరు ఊరికే మూడో వంతు నాలుగో వంతు ఐదో వంతు ఉందట్టు నీ సూర్యుడు చంద్రుడు ఖగోళం ఉంటుంది అది చైతన్యం అంటే. మనం ఏమనుకుంటున్నాం అంటే బుజ్జిగాడు బుల్లబ్బాయి అనుకుంటున్నాం చైతన్యం చైతన్యం అంటే, బుజ్జిగాడు కాదు వాడు, విశాలమైన చైతన్యం. ఒక పెద్ద గోడ మీద చిన్న బొమ్మ వేస్తే ఒక పెద్ద గోడ చాలా పెద్దది అనుకోండి, అందులో ఏదో బొమ్మ చిరక బొమ్మ ఏదైనా వేసాం అనుకోండి, ఏనుగు బొమ్మ ఏదైనా వేసాం అనుకోండి, ఆ పెద్ద గోడల మీద ఏనుగు బొమ్మ వేస్తే ఆ గోడలో ఎంత భాగంలో ఏనుగు బొమ్మ ఉంటుంది, ఏదో కొద్ది భాగంలో ఉంటుంది. విశాలమైన ఆ చైతన్యంలో ఆ సృష్టిలో ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రాలు ఈ సముద్రాలు ఈ ఏషియాఖండం లాంటి ఖండాలు ఈ భూగోళం ఈ ఎత్తం అంతా కూడా విశాలమైన ఆ చైతన్యంలో అంత భాగం మాత్రమే ఇది ఉంది, ఏది ఈ సృష్టి క్రియేషన్ అంతా కూడా భగవాన్ అంటూ ఉంటారు. మీకు క్రియేషన్ ఏ గొడవ కానీ క్రియేటర్ గొడవ అక్కర్లేదు, మనకు అంచేపు క్రియేటర్ గొడవ అక్కర్లేదండి, ఆ క్రియేషన్ కూడా ఏంటి. ఇప్పుడు భగవాన్ చెప్పారు, మీరు ఇతరులలో ఉన్న డిఫెక్ట్స్ ఇతరులలో ఉన్న ఫాల్ట్స్ మీరు చూడటం మానేయండి, చూడటం మానేసి మీకు ప్యూరిటీ పెరిగిపోతున్నారు, ఇది ఒక ట్యాక్ట్. మీరు ఆ ఇతరులలో ఉన్న డిఫెక్ట్స్ చూడకండి, ఎందుకంటే ఆ ఇతరులోని డిఫెక్ట్స్ ఎవరు తప్పు చెప్తాడు, ఈశ్వరుడు పరుగులు తప్పు చెప్తాడు, అక్కడ నీకెందుకు భక్తులు ఉంది అది. ఆ ఇతరులోని డిఫెక్ట్స్ చూడాలని చూసేవాళ్ళు మీరు చూస్తారు, పాపులు తప్పు చెప్తాడు అది. అయితే మీరు భక్తులు కదా, మీకెందుకు చూడటం అది, అంటే మీరు డిఫెక్ట్స్ చూడకండి. మీరు ఎప్పుడైతే డిఫెక్ట్స్ చూడరో డివోషన్ పెరిగిపోతుంది, మీరు ఎప్పుడైతే మీకు డివోషన్ పెరుగుతుందో కొంచెం 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 అలాగా చైతన్యం వైపు జరిగి వెళ్ళిపోతూ ఉంటారు, అచైతన్య అనుభవం కలిగిపోతుంది. ఇది ఒక ఎత్తు కదా, అంటే సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి, ఆ సూక్ష్మంలో మోక్షం. అంటే మీకు మీకు ఆ డిఫెక్ట్స్ కనుక చూడకపోతే డివోషన్ పెరుగుతూ ఉంటుంది, ఆ డివోషన్ ఎక్కడ తీసుకెళ్తుంది, మీ గాడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఎక్కువ కష్టపడిపోకండి, మీరు ఊరికి ఒళ్ళంతా బాడి చేసుకుని ఒళ్ళంతా కుదిపేసుకుని ఎక్కువ బాడి చేసి బాధపడి కొంతమంది ఊరికే కష్టపడిపోతారు. ఆ సహస్రనామాలు చదువుతూ ఉంటారు కానీ ముఖంలో ఆనందం ఉండదు, శాంతి ఉండదు, ఏదో ఏం చదువుతారు ఏంటో ఒగ్గబెట్టుకున్నట్టు ఉంటారని పాపం. హాస్పిటల్ నుంచి బయటకు ఎప్పుడు వచ్చేస్తాం అనుకుంటారు పేషెంట్. ఆ సహస్రనామాలు చదివితే ఆనందం రావాలి కానీ దుఃఖం ఏంటండి, అది అయితే సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు అనుకుంటే ఆనందం రావాలి దుఃఖం ఏంటండి, ఆనందం పుచ్చుకుని మొక్కలా చదవటం అది. ఆ సహస్రనామాలు అంటే దేవుడు యొక్క వైభవాన్ని ఒక మాట ఒక గుణం చెబుతా ఉంటుంది, అది ఎవడో సందర్భంగా ఎవడో పరుగుకి వచ్చినట్టు చదివేయటం, ఎప్పుడు అయిపోతుందో చూడటం, ఏం చేయమంటలేదు. అంటే మీరు క్షీరాన్ని నోట్లో పోసుకున్నప్పుడు ఆ క్షీరాన్ని నా పరమాణాన్ని నా పాయసాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, ఆ విష్ణు సహస్రనామాలు చదివినప్పుడు విష్ణువుని అలా ఎంజాయ్ చేయాలి, అది డివోషన్. అంటే మెకానికల్గా చదివితే వస్తువు మీకు తెలియదు, మీరు మెకానికల్గా చదువుతున్నారో సిన్సియర్గా చదువుతున్నారో నాకు తెలియదు, మీ హృదయంలో విష్ణువు తెలుస్తూనే ఉంటుంది. అంతగా ఉన్న దేవుడు మీ హృదయంలో లేడని అనుకోకండి, మీరు అంతగా ఉన్న దేవుడు హృదయంలో లేకుండా ఎలా ఉంటాడు, అంతగా ఉన్న దేవుడు హృదయంలో కూడా ఉంటాడు, లేదని అనుకోవద్దు. మీరు వచ్చిన పని మర్చిపోకండి, ఏ పని మీద వచ్చావో వచ్చిన పని మర్చిపోక, వచ్చిన పని మర్చిపోవటం మాయ, అదే అజ్ఞానము, అదే అవిద్య. మాయా మాయ అంటే ఏమి లేదు, భూమి మీదకి మనం ఏ పని మీదకి వచ్చామో ఆ పని మర్చిపోవటం అదే అజ్ఞానం, అదే అవిద్య, అదే మాయ. అయితే అజ్ఞానం ఎక్కడుంది, అవిద్య ఎక్కడుంది, మాయ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం. పాలకులు నరసాపురం వెళ్ళేది మన మనసులో ఉన్న సంగతి మనకు తెలియట్లేదు. అజ్ఞానము మనసులో ఉంది, అవిద్య మనసులో ఉన్నాయి, వికారాలన్నీ మనసులో ఉన్నాయి, అన్ని మనసులోనే ఉన్నాయి. ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే ఒక బ్రహ్మ విద్యే విద్య అండి, అదే విద్యటండి. మిగతా లౌకిక విద్య అన్ని విద్యలే కానీ అవిద్యుడు అన్నాడు. చాలా ఘాటుగా చెప్పాడు. నువ్వెవడో నీకు తెలియపరిచేది ఒక బ్రహ్మ విద్య ఒకటే. ఈ అవిద్యులన్నీ పట్టుకే పరిమితం. సైన్స్ టెక్నాలజీ వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం ఒకటే, నీ వర్గంలో అమృత వస్తువు ఒకటే పారమార్థిక సత్యం. అయితే విద్య అంటే అదే, నీ లోపల ఉంటుంది మరణం లేని వస్తువు నీకు పట్టించేది ఒకటే విద్య, మిగతా అన్ని సమస్తం అవిద్యే. నీ వర్గంలో ఉన్న వస్తువు నీకు తానుగా వ్యక్తపరిచేది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యకు లేకుండా నీకు బ్రహ్మము తెలియదు. ఆత్మవిద్య గురించి నీవు శ్రమం చేయకపోతే ఆత్మ నీకు తెలియబడదు. ఏం నీ గాలివాణి వచ్చినా కొండ కదలదు. ఎన్ని గాలివాణి రానివ్వండి, ఎన్ని ఉపద్రవాలు రానివ్వండి, ఎన్ని సంక్షోభాలు రానివ్వండి, కానీ కొండ మటుకి అలాగా చలనం లేకుండా ఏం నీ గాలివాణి వచ్చినా కదలదు. ఇది కొండ. అరుణాచలేశ్వరుడి మీద రమణ మహర్షి గారు కొన్న విశ్వాసం మామూలు సైట్ కొండలాంటి నమ్మకం అట రాక్ లైట్ ఫెయిత్. ఏం ఫెయిత్ అనేది? రాక్ లైట్ ఫెయిత్. ఇప్పుడు నీ ఫెయిత్ ఎటువంటిదంటే ఈ ఆవరణ దాడి దేవుని లేదండి ఎందుకని గొడవ అంటే మంట పోతుంది. దేవుడు ఉన్నాడు ఉన్నాడని నాన్నగారు చెబుతున్నారు, నీకు మర్చిపోయిందంటే దేవుడు లేడు ఎవడో లేడంటారు అనుకుని రోడ్డు ఎక్కాక నీ ఫెయిత్ అంత పోతుంది. ఇటువంటి ఫెయిత్ కాదు, రాక్ లైట్ ఫెయిత్. అంటే కొండ ఏ విధంగా అయితే చలనం లేకుండా ఉంటుందో అరుణాచలేశ్వరుడు మీద రమణ మహర్షి యొక్క ఫెయిత్ అటువంటిదని చెప్పడం కోసం ఆ మృగనాడు ఏమన్నారంటే రాక్ లైట్ ఫెయిత్ అన్నారు. మృగనాడు అన్నాడని నాకు దేని మీద అటాచ్మెంట్ లేదు, చావుకి సిద్ధమవుతున్నాను, నాకు ఒక అటాచ్మెంట్ పోవటం లేదు, కవిత్వం మీద నాకు అటాచ్మెంట్ పోవటం లేదు అన్నాడు పాపం మురుగునాడు. అది భగవాన్ నాడు ఎందుకు ఎంత బాధపడిపోతావు, ఆ పోయిత్రి శివుడు అనుకో నీకు అటాచ్మెంట్ పోతుంది అన్నాడు. పోయిత్రి నువ్వు రాసే పోయిత్రి మీద శివభావన పెట్టుకో, శివుడు మిగులుతాడు అటాచ్మెంట్ పోతుంది
అన్నాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల Oh.